సో ఈరోజు ఇక్కడ మనందరు గ్యాదర్ అయ్యాము ఒక చాలా స్పెషల్ ప్రోగ్రాం కోసం. ఈ స్పెషల్ ప్రోగ్రాం, ఈ స్పెషల్ కార్యక్రమం ఏంటంటే, ఒక ఘటన జరిగింది. అదేంటంటే, 500 ఇయర్స్ బ్యాక్ రఘునాథ్ గోస్వామికి నిత్యానంద ప్రభు ఒక శిక్ష ఇచ్చారు. శిక్ష అంటే పనిష్మెంట్ ఇచ్చారు. కానీ ఆ పనిష్మెంట్ ఎంత గ్లోరియస్గా ఉందంటే, అది ప్రతి ఇస్కాన్ సెంటర్లో ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ పనిష్మెంట్ అని సెలబ్రేట్ చేస్తున్నాము. అసలు పనిష్మెంట్కి ఎవరైనా సెలబ్రేట్ చేస్తారా? అయితే దాని వెనక చైతన్య మహాప్రభు రూపంలో కలియుగంలో అవతరించారు. అయితే ప్రతి ఒక్క అవతారానికి ఒక ఉద్దేశ్యం ఉంటుంది. రాముడు అవతారంలో రావణాసుని వధం చేశారు, కృష్ణ అవతారంలో కంసుడి నుంచి అందరినీ కాపాడారు, నరసింహ అవతారంలో ప్రహ్లాద్ని ఉద్ధరించారు, హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాద్ని రక్షించారు. అలానే ఈ చైతన్య మహాప్రభు అవతారంలో భక్తి ఎలా చెయ్యాలి, భక్తుల ఒక లక్షణం ఎలా, ఎటువంటిది భక్తి ఎలా చెయ్యాలని నేర్పించారు. మామూలుగా మనం స్కూల్స్లో వెళ్తే టీచర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా ఆచరించాలి, ఇలా ఉండాలి. కానీ శ్రేష్టమైన టీచర్ ఎవరంటే, తను ఆచరించి చూపిస్తారు, అప్పుడు అది ఇంకా ఈజీగా అయిపోతుంది స్టూడెంట్స్కి. అలానే కృష్ణుడు చెప్పి వెళ్ళారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నా భక్తి చేయండి, ధర్మాన్ని త్యజి నన్నే, నా మామేకమే మీరు శరణం తీసుకోండి. కానీ చైతన్య మహాప్రభు రూపంలో ఆయన ఆచరించి చూపించారు అసలు భక్తుడంటే ఎలా ఉండాలి. అయితే అలాంటి ఒక దయనీయుడు, ఎలాంటి ఒక మర్సిఫుల్ ఇంకార్నేషన్ చైతన్య మహాప్రభు తాలూకా లీలలు, కథలు ఈ ఒక పుస్తకం చైతన్య చరిత్రామృతంలో ఉంది. ఎలా అయితే శ్రీమద్ భాగవతంలో భక్తుల తాలూకా కథలు ఉన్నాయి, భగవంతుడి తాలూకా ఎన్నెన్నో అవతారాల తాలూకా కథ ఉంది, భగవద్గీతలో భగవంతుడు అర్జున్కి బోధించిన పాఠాలు ఉన్నాయి, అలానే ఈ చైతన్య చరిత్రామృతంలో చైతన్య మహాప్రభు రూపంలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం లీలలు చేశారో అన్నీ ఈ బుక్లో ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు మనం ఈ చైతన్య చరిత్రామృతంలో 3 భాగాలు ఉన్నాయి, మనం అంత్యలీలలో 16వ చాప్టర్ నుంచి చర్చిద్దాము. అయితే సర్వప్రథమ ఈ రఘునాథ గోస్వామి ఎవరు? మీరు ఇస్కాన్ టెంపుల్ ఆల్టర్లో వెళ్ళి చూస్తే కింద ఒక చిత్రపటం ఉంటుంది, అక్కడ మీకు 6 గురు గోస్వామిలు కనిపిస్తాయి. ఆ 6 గురు గోస్వామిలో ఒక గోస్వామి రఘునాథ గోస్వామి. ఈ 6 గురు గోస్వామిలు మామూలు మనుషులు కారు, వాళ్ళు చాలా గొప్ప భక్తులు, చాలా వైరాగ్యమూర్తులు. ఈరోజు వాళ్ళు ఒక కృషి పడినప్పటికే మనం ఈరోజు బృందావన్ వెళ్ళి ఇది రాధాకుండు, ఇది గోవర్ధన, ఇది బర్సాన అని తెలుసుకోగలుగుతున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడు ఈ భూప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, ఎక్కడ కృష్ణ ఎక్కడ లీలలు చేశారు ఎవరికి తెలియదు, అన్నీ ఇటు అటు అయిపోయి ఔరంగజేబు రావడం, అన్ని టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేసుకోవడము. కానీ ఈ 6 గురు గోస్వామిలు చాలా కష్టపడి ఎక్కడెక్కడ ఆ లీలలు జరిగాయి, మళ్ళీ దాని గురించి పుస్తకాలు రాసి జనాల్లో ప్రచారం చేశారు. అయితే ఈ ఒక 6 గోస్వామిల్లో రఘునాథ్ దాస్ గోస్వామి ఒకరు. అయితే రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే, తను చాలా ధనవంతుడు, కానీ తన ఒక వైరాగ్యం గురించి మనం వింటే ఆశ్చర్యపోతాము. ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఆది సప్తగ్రామ్ అని ఒక ఊర్లో పుట్టారు. ఈ ఆది సప్తగ్రామ్ అనే గ్రామం ఇప్పుడు కూడా మనం కలకత్తా వెళ్తే హుగ్లీ డిస్ట్రిక్ట్లో, కలకత్తా నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క గ్రామం ఉంది, సప్తగ్రామం. అయితే సప్తగ్రామంలో గోవర్ధన్ మజుందార్ అని ఒక ఆయన, ఒక ధనవంత జమీందార్ ఇంట్లో పుట్టారు. ఈ గోవర్ధన్ మజుందార్కి ఒక అన్నయ్య ఉన్నారు, హిరణ్య మజుందార్. ఇద్దరు కలిసి జమీందార్ పనిచేసేవారు. ఆ రోజుల్లో ఈ బ్రిటిషర్స్ కూడా చాలా చక్కని సిస్టమ్ పెట్టుకున్నారు. ఇండియన్స్ని రూల్ చేయాలంటే వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకుంటే మధ్య మధ్యలో ఎవరికో పెట్టేస్తే వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వాలి. సో దాని ముందు ఈ ముస్లిమ్స్ కూడా భారతదేశాన్ని రూల్ చేసినప్పుడు నవాబ్స్ ఉండేవారు. సో ఈ నవాబ్స్కి జమీందార్స్కి మధ్యలో చౌదరీస్ ఉంటాయి. ఈ జమీందారులకి కొన్ని గ్రామాలు కేటాయించి అవడం అవుతుంది. వాళ్ళు అక్కడి నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి చౌదరికి ఇవ్వాలి, చౌదరి నవాబ్కి ఇవ్వాలి. ఆ సిస్టంలో నడిచేది. అయితే ఈ రఘునాథ్ దాస్ గోస్వామి తాలూకా నాన్నగారు ఎంత రిచ్ పర్సన్ అంటే, ఆ రోజుల్లో 20 లక్ష బంగార నాణ్యాలు, కాయిన్స్ కలెక్ట్ చేసేవారు యాజ్ ఎ ట్యాక్స్. ఆ 20 లాక్ గోల్డ్ కాయిన్స్లోని 15 లక్షలు నవాబ్కి ఇచ్చేవారు, 5 లక్షలు ఆయన ఉంచేవారు అనమాట. 5 లక్షలు గోల్డ్ కాయిన్స్ అనమాట, చాలా రిచ్ పర్సన్. కానీ రఘునాథ్ దాస్ గోస్వామి చిన్నప్పుడు నుంచి, అంత ధనవంత కుటుంబంలో పుట్టినా కూడా, సమృద్ధ కుటుంబంలో పుట్టినా కూడా, తనకి ఎటువంటి ఆసక్తి లేదు, ఎటువంటి వస్తువుల మీద ఆసక్తి లేదు, లేదు భౌతిక పరంగా ఏదైనా ఇంద్రియాల తృప్తి కోసం ఏదైనా పని చేయాలి అలాంటి ఇంట్రెస్ట్ తనకి లేదనమాట. సో మనం ఆలోచించవచ్చు, ఎందుకు అంత రిచ్ ఫ్యామిలీలో బాన్ అయినచో తను అంత సింపుల్గా ఎలా ఉండగలడు. చైతన్య చరితామిత్రంలో ఈ కథ వస్తుంది. ఎందుకంటే రఘునాథ్ దాస్ గోస్వామి చిన్నప్పుడే హరిదాస్ ఠాకూర్ని కలిశారు. అయితే హరిదాస్ ఠాకూర్ ఎవరు? మనందరూ హరినామ సంకీర్తనం చేసిన తర్వాత అంటాము నామాచార్య హరిదాస్ ఠాకూర్కి జై అంటాము. ఈ హరిదాస్ ఠాకూర్ ఎవరంటే తన ప్రతిరోజు 300,000 నామం తీసుకోవాలన్నమాట. హరే కృష్ణ మహామంత్రము ప్రతిరోజు 300,000 times. అయితే ఒక రోజుకి 24 గంటలు ఉన్నాయి, 24 అవర్స్. 24 అవర్స్లో అందు 1.5 అవర్ తన బాత్రూమ్కి వెళ్ళడం అయినా లేదు స్నానం చేయడం అయినా బ్యాలెన్స్ టైం అంతా అతను చాంటింగ్ చేసేవారు అనమాట. అలా 365 days a year తను జపం చేసేవారు. సో ఈ హరిదాస్ ఠాకూర్ ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు, కానీ హరే కృష్ణ మహామంత్రం చాలా చక్కగా జపించేవాడు. ఈ హరిదాస్ ఠాకూర్ మరి ఎవరు కారు, బ్రహ్మ. బ్రహ్మయే హరిదాస్ ఠాకూర్గా కలియుగంలో పుట్టారనమాట. సో ఇప్పుడు ఈ హరిదాస్ ఠాకూరు చాందుపూర్లో ఎక్కడైతే మన రఘునాథ్ దాస్ గోస్వామి పుట్టారో దాని పక్క గ్రామంలోనే వచ్చేవారనమాట. రెగ్యులర్గా అక్కడ ప్రసంగాలు ఇచ్చేవారు. సో అక్కడ ప్రసంగాలు ఇచ్చినప్పుడు ఈ రఘునాథ్ గోస్వామి ఏజ్ మేబీ 3 or 4 years, 3-4 సంవత్సరాల అబ్బాయి. సో చిన్నపిల్లలు సాధారణంగా ఎలా ఉంటారు, ఏదో ఆడుతూ పాడుతూ ఉంటారు. కానీ ఆయన ఆటల్లో పాటల్లోనే అటు చందపూర్ వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ ఇంటి నుంచి చాలా దగ్గర అనమాట. సో అక్కడ వెళ్ళి హరిదాస్ ఠాకూర్ హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ ఉంటే తనకి వినడానికి చాలా ఆనందంగా ఉంది. సో అన్ని గేమ్స్ మానేసి తను కంటిన్యూస్గా వింటున్నాడు. అలా వినడం వల్ల మెల్లమెల్లగా తన హృదయంలో చాలా వరకు మార్పు వచ్చేస్తుంది. సో చిన్నప్పటి నుంచి తను వైరాగిలాగా సన్యాసిలాగా ప్రవర్తించేవాడు, దేంట్లో తనకి ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా కొత్త వస్తువు ఇద్దామంటే వద్దంటారు, ఏదైనా కొత్త స్వీట్ ఇద్దామంటే నాకు వద్దు. ఎప్పుడు తను హరే కృష్ణ మహామంత్ర జపం చేసేవాడు అనమాట. అయితే చిన్నప్పటి నుంచి తను చైతన్య మహాప్రభు గురించి బాగా విన్నాడు. సో తనకి బాగా ఆసక్తికరంగా ఉంది, నేను ఎప్పుడు వెళ్ళాలి, చైతన్య మహాప్రభుని నేను ఎప్పుడు చూడాలి. అయితే అలానే అప్పుడు ఒకసారి అవకాశం వచ్చింది, చైతన్య మహాప్రభు శాంతిపూర్లో వచ్చారు. సో రఘునాథ్ గోస్వామి కూడా అక్కడ శాంతిపూర్లో వెళ్ళారు. కానీ ఇక్కడ ఏమైందంటే తను చిన్నప్పటి నుంచి విన్నారు చైతన్య మహాప్రభు చూడడానికి చాలా అందంగా ఉంటారు, చైతన్య మహాప్రభు ఒక జుట్టు చాలా పెద్దగా వంకరగా ఉందన్నమాట. కానీ చైతన్య మహాప్రభు శాంతిపూర్ వచ్చినప్పుడు ఆయన సన్యాసి తీసుకుని ఉన్నారు. సో జుట్టు ఏమీ లేదు, తల అంతా తీసి ఉందన్నమాట. సో అప్పుడు అక్కడ అతను వెళ్ళిన తర్వాత చాలా సర్ప్రైజ్ అయిపోతారు, ఇతనే నా చైతన్య మహాప్రభు, నేను అతని గురించి చాలా విన్నాను. సో దగ్గర వెళ్లకుండా దూరం దూరం నుంచి చైతన్య మహాప్రభు దర్శనం తీసుకుంటాడనమాట. సో మొత్తం మీద అక్కడ 7 రోజుల పాటు శాంతిపూర్లో నివసిస్తారు. ఈ చైతన్య చరిత మీద ఒక కథ మీ అందరికీ అర్థం చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, ఎందుకంటే భాగవతం, భగవద్గీత, కృష్ణలీలలు ఎల్లప్పుడూ వింటూ ఉంటారు, ఇదంతా చాలా కొత్త కొత్తగా ఉంది. కానీ మీరు సరిగ్గా ఆలకిస్తే మీకు సరిగ్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమైందంటే 7 రోజుల పాటు శాంతిపూర్లో ఉండడం వల్ల అక్కడ అద్వైత ఆచార్య ఏం చేశారంటే చైతన్య మహాప్రభు ప్రసాదం తినిన తర్వాత ఏదైతే మిగిలిపోతుంది ఆ అవశేషాన్ని రఘునాథ్ గోస్వామికి ఇచ్చారు. సో అది తినడం వల్ల తనలో కూడా చాలా మంచి భక్తి పుట్టిందనమాట. సో ఎప్పుడైతే శాంతిపూర్లో చైతన్య మహాప్రభు దర్శనం తీసుకున్న తర్వాత తన ఇంటికి వెనక వెళ్ళిపోతారో తనలో చాలా మార్పు వచ్చేసి నాకు అసలు ఇల్లు వద్దు, నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలని ఎల్లప్పుడు పారిపోయేవారు. సో వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ తన్ని పట్టుకోవచ్చేసి ఓహా అలా నువ్వు సన్యాసి తీసుకురానికి వీల్లేదు, నువ్వు ఇంట్లోనే ఉండాలని మళ్ళీ తిరిగి తీసుకొస్తే మళ్ళీ పారిపోయేవారు. అలా చాలాసారి చేశారనమాట. మొత్తం మీద కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే తన వయసు 14-15 సంవత్సరాలు చైతన్య మహాప్రభు మళ్ళీ శాంతిపూర్కి వచ్చారు. మళ్ళీ రఘునాథ్ దాస్ గోస్వామి వెళ్తారు చైతన్య మహాప్రభు దగ్గర, ఆయన దర్శనం తీసుకుంటారు. ఈసారి రఘునాథ్ గోస్వామి చైతన్య మహాప్రభుతో వెళ్ళి మాట్లాడతారు, నాకు ఇంట్లో ఉండాలని లేదు, నేను మీతో పాటు వచ్చేస్తాను, నేను సన్యాసి తీసుకుంటాను, నేను మీకు సేవాని అందించాలని అనుకుంటున్నాను. అప్పుడు చైతన్య మహాప్రభు తనకి చాలా చక్కని శిక్ష ఇస్తారు, అది మనం ఈరోజు చదువుదాము. చైతన్య మహాప్రభు అంటారు, స్థిర హోయే ఘరే ఆనా నా హోయే బాతులా క్రమే క్రమే పాయే లోక భావ సింధుకులా. చైతన్య మహాప్రభు రఘునాథ్ గోస్వామితో అంటారు, ఎందుకలా మ్యాడ్ అయిపోతున్నావు, శాంతిగా ఉండు, నీకేం కావాలి, భగవద్భక్తియే కావాలా, క్రమే క్రమే అవుతుంది, వెంటనే ఎవరు గొప్ప భక్తుడుగా అవ్వలేరు, వెంటనే అన్నీ మానేసి నువ్వు రాలేవు, క్రమే క్రమే అవుతుంది, మెల్లమెల్లగా నువ్వు శాంతిగా ఉండు, నీకు అవకాశం వస్తుంది తర్వాత అంటారనమాట, మర్కట వైరాగ్య నాకర లోక దేఖానే యథాయోగ్య విషయ భుంజ అనాసక్త హోయనే. అంటారు, నువ్వు మర్కట వైరాగ్యం చూపించొద్దు, నీకు నిజంగా వైరాగ్యం ఉంటే నువ్వు ఇంట్లోనే ఉండు, నీ యొక్క డ్యూటీస్ని అంతా సరిగ్గా ఫాలో చేయి, ఎప్పుడైతే సరిగ్గైన సమయం వస్తుంది నేనే నీకు పిలుస్తాను. ఇక్కడ మర్కట వైరాగ్య అని ఒక పదాన్ని వాడతారు. మర్కట వైరాగ్య అంటే కోతిలు చూపించిన వైరాగ్యం. సాధారణంగా మనం కోతులు చూడడానికి ఈ వైరాగ్యమూర్తిలాగే ఉంటారు. మీరు గమనించండి, కోతులు బట్టలు వేసుకోరు, బట్టలు లేదు, ఎంత వైరాగ్యం, ఓ బట్ట లేదు, ఏ కోపం లేదు, ఏది వేసుకోరు. కోతులకి ఇల్లని ఉండదు. ఒకరోజు ఈ చెట్టులో ఉంటారు, ఇంకొక రోజు ఇంకొక చెట్టులో ఉంటారు. సో ఇల్లు కూడా ఉండదు, బట్టలు కూడా ఉండదు. ఫుడ్ ఎలా తీసుకుంటారు? సింపుల్ ఫుడ్, సాధువులు ఋషులు తినే ఫుడ్డే. ఏం తింటారు? పండ్లు, రూట్స్ అండ్ ఫ్రూట్స్ తింటారు. సో మీరు బాహిరంగా చూస్తే ఒక కోతి ఎంత పెద్ద వైరాగ్యమూర్తి, అసలు బట్టలు లేదు, ఇల్లు లేదు, తినడానికి కూడా ఏది ఉంటే అది తింటారు. కానీ నిజానికి కోతి ఒక హృదయంలో సంభోగం సంపర్కం చేసే ఒక ఇచ్ఛ ఎంత తీవ్రంగా ఉందంటే, ఈ ప్రపంచంలో కోతిలు చేసిన మైథుని ఎవరు, ఏ జీవుల్లో ఆ సామర్థ్యం లేదనమాట. ఎల్లప్పుడూ వాళ్ళు మైథుని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది మర్కట వైరాగ్యం. చూడ్డానికి వైరాగి, లోపల హృదయంలో జీరో. సో చైతన్య మహాప్రభు అంటున్నారు రఘునాథ్ గోస్వామికి, మనము ఎలాంటి వైరాగ్యం చేయాలంటే, బయట చూడ్డానికి ఒక భౌతిక పరంగా నిమగ్నమైన మనిషిగా కనిపించినా కూడా హృదయం మాత్రం భగవంతుడికి అంకితం చేయాలి. ఈ కలియుగంలో మనం చూస్తే బయట సన్యాసి కానీ లోపల ఏమీ లేదు, అలాంటి సన్యాసము వేస్ట్. మంకీస్ ఏం చేస్తారు? మంకీస్ ఒక మీరు ఒక స్వభావం చూస్తే వాళ్ళు వైరాగ్యం అని చూపిస్తున్నారు, కానీ నిజంగా వైరాగ్యం అనేది లేదు. ఒకనప్పుడు కోతిలన్నీ డిసైడ్ చేశారు, అందరూ మనల్ని విమర్శిస్తారు మాకు వైరాగ్యం లేదని, మేము నిరూపిస్తాం మాకు వైరాగ్యం ఉందని, మేము ఏకాదశి చేస్తాము అని వాళ్ళందరూ నిశ్చయించారనమాట. అయితే సరే, ఏకాదశి చేద్దాం, మనం ఈరోజు ఏమి తినము, ఫాస్టింగ్ చేసుకుందాం, ఉపవాసం పెట్టుకుందామని అనుకున్నారు. అయిపోతే ఒక కోతి అన్నాడనమాట, బాగుంది, మనం ఉపవాసం చేసుకోవచ్చు, కానీ రేపు ద్వాదశి అంటే మనం ఉపవాసం బ్రేక్ చేస్తాం. ఉపవాసం బ్రేక్ చేసినప్పుడు మనకి నీరసంగా ఉంటుంది. మనకి నీరసంగా ఉంటే ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి మనం దూకలేము, ఆ పండ్లు తీయలేము కదా. అయితే ఒక పని చేద్దామా, ఇప్పుడే పండ్లు అన్నీ కోసేసి మన దగ్గర పెట్టుకుందాం, రేపు మన ఏకాదశి పూర్తి అయిన వెంటనే తినేయొచ్చు. చేసుకున్నారు, అన్ని పండ్లు తెచ్చేసి పక్కన పెట్టేశారు. ఇంకొక కోతి అన్నాడనమాట, మనము రోజంతా ఏమి తినం కదా, రేపు మనకి నీరసంగా ఉన్నప్పుడు ఆ పండ్లు ఇలా పట్టుకొని ఇంతవరకు తీసుకురావడానికని మనకు శక్తి ఉంటుందో లేదో చేతులు పట్టుకొని ఉంచుదాం. అందరు కోతులు చేతులు పట్టుకొని ఉంచారు. మళ్ళీ ఇంకొక కోతి వచ్చాడు, అది చేతిలో పట్టుకున్నాం కానీ రేపు నవలించడానికి శక్తి ఉంటుందో లేదో, తినేసి కొంచెం ఉంచుదాము కానీ లోపల వెళ్ళదు, ఇక్కడ ఉంచుదాము. మొత్తం మీద వాళ్ళ ఏకాదశి ఎలా అయి ఉంటుంది మీ అందరికీ అర్థమైపోయింది. ఇది కోతిలి ఏకాదశి, కోతి వైరాగ్యం అనమాట. సో చైతన్య మహాప్రభు అంటున్నారు, జాగృత, కోతి వైరాగ్యం వద్దు, మర్కట వైరాగ్యం వద్దు, నువ్వు నిజంగా భక్తుడు ఉంటే ఇంట్లోనే ఉండు. శ్రీ శ్రీ రాధా దామోదర భగవానికి, జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణికి. నిజంగా నీకు వైరాగ్యం ఉంటే ఇంట్లో ఉండు. గోపికలు ఏం చేసేవారు? గోపికలు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, పని చేస్తున్నారు, కానీ వాళ్ళ హృదయంలో ఎవరున్నాడు? కృష్ణుడు ఉన్నాడు. అలాంటి వైరాగ్యం ఉండాలి అని చెప్తారనమాట, హృదయంలో. సో ఇప్పుడు మీరు గమనించండి, ఒక బ్యాంక్లో పనిచేసిన క్యాషియరు రోజుకి ఎంత డబ్బులు కౌంట్ చేస్తాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తాడు? ఆ క్యాష్ అంతా మేనేజర్కి హ్యాండ్ చేసి బయటికి వెళ్ళిపోతాడు. ఈరోజు క్యాష్ తక్కువ వచ్చిందని తనకి ఏడుపు రాదు, ఈరోజు క్యాష్ ఎక్కువ వచ్చిన తనకి ఆనందం ఉండదు, ఎందుకంటే అది తన డబ్బు కాదు అని తనకి తెలుసు. మనం కూడా అలా నివసించగలితే ఆనందంగా ఉండగలుగుతాం, ఇది నాది కాదు, నేను నా డ్యూటీని నేను చేసుకుంటున్నాను. చైతన్య మహాప్రభు చెప్పారు అలా ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది డివోటీస్ నాకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, మాతాజీ మీరు జపం చేయమంటారు, మా భార్య అంటుంది వంట చేయను, మాతా జపం చేయమన్నారు. అలా కాదు, మన డ్యూటీస్ చేస్తూ చేస్తూ మనము భగవద్భక్తి చేయాలి. కొందరు ఆలస్యం, కొందరు బద్ధకంతోనే ఈ మాలా బ్యాగ్లో చేతి పెట్టుకుంటారు, ఎందుకంటే ఎవరైనా ఎటువంటి సేవ నాకు చెప్పకూడదు, నేను జపం చేసుకుంటున్నాను అని ఒక ఎక్స్క్యూజ్ ఇస్తారు, అది సరి అయిన భక్తి కాదు. మన ప్రభుజీ ఇస్కాన్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు బాంబే టెంపుల్లో ఒక చిన్న ఘటన ఆయన ఎప్పుడెప్పుడు ప్రసంగంలో చెప్తూ ఉంటారు. ఆయన కూడా కొత్త డివోటి, మొన్న షేవింగ్ చేశారు, జపం చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒక డిపార్ట్మెంట్లో సేవ ఇచ్చారు, పుస్తకము స్టాల్ ఉంటుంది, ఆ స్టాల్లో పుస్తకం వితరణ చేయాలి. అయితే ఆయన దగ్గరే ఒక కొత్త డివోటి జాయిన్ అయ్యాడు, తను కూడా సేవ చేస్తున్నాడు, కానీ అతనికి బద్ధకం ఎక్కువ. ఏదైనా ప్రభు ఇది అందిస్తారా అంటే వెంటనే మాలా బ్యాగ్లో చేతి పెట్టుకుంటాడు, నేను జపం చేస్తున్నాను మీరు తీసుకోండి అని. ప్రభు ఇది ఇస్తారా, నేను జపం చేసుకుంటున్నాను జపం చేసుకుంటున్నాను. అయితే అందరికీ కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారు అందరు ట్రైనింగ్లో ఉన్నారు, వీరందరూ ఒకసారి ఒక ఐడియా చేశారు, ఇతను ఎల్లప్పుడూ నేను మాలా జపం చేస్తున్నాను నేను జపం చేస్తున్నాను. మన ప్రభుజీ ఏం చేశారంటే ఒకరోజు అతను బాత్రూమ్కి వెళ్తే తన మాలా బ్యాగ్ నుంచి మాలా తీసేసి పెట్టుకున్నారు. మళ్ళీ అతను బయట మళ్ళీ బ్యాగ్ వచ్చేసాడు, మాలా బ్యాగ్లో హ్యాండ్ పెట్టుకున్నారు, పని చెప్పారు, ప్రభు ఇది అందిస్తారా, నేను జపం చేస్తున్నాను. ఎక్కడ జపం చేస్తున్నాను చూపించండి మీ మాలా అంటే అప్పుడు ఏమీ లేదు, అప్పుడు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారనమాట, మీరు మాలా లేదు ఊరికే మాలాలో హ్యాండ్ వేసుకుంటున్నారు. సో ఇది మర్కట, మంకీ వైరాగ్య, ఓన్లీ యాక్టింగ్. చైతన్య మహాప్రభు ఇక్కడ అంటున్నారు, ఓన్లీ యాక్టింగ్ కాదు, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపో, చక్కగా నీ కుటుంబాన్ని నువ్వు అన్నీ చక్కగా చూసుకో, అండ్ భగవద్భక్తి కూడా నువ్వు హృదయంలో చేసుకో, సరిగ్గైన సమయం వచ్చినప్పుడు నేనే నీకు పిలుస్తాను అని చెప్తారనమాట. సో మొత్తం మీద రఘునాథ్ గోస్వామి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఈసారి అతను తిరిగి ఇంటికి వెళ్ళినప్పటికీ కొంచెం తనలో చేంజెస్ వచ్చాయి అనమాట, సరిగ్గా తన పనిని తను చేసుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది. ఈ మధ్యనే ఒక ఘటన జరిగింది, ఈ రఘునాథ్ గోస్వామి తాలూకా నాన్నగారికి ఆ ఒక చౌదరితో చిన్న గొడవ అయ్యింది, ఆ గోల్డ్ కాయిన్స్ గురించి. చౌదరి తాలూకా కమిషన్ ఏదో తనకి రాలేదు అని, సో తను పోలీస్ని పంపిస్తారనమాట ఈ రఘునాథ్ గోస్వామి తల నాన్నగారిని క్యాప్చర్ అంటే అరెస్ట్ చేయడానికి. కానీ అప్పుడు ఆ హిరణ్య మజుందార్, గోవర్ధన్ మజుందార్ అక్కడ ఊర్లో లేరు, వాళ్ళు రఘునాథ్ గోస్వామిని పట్టుకొని జైల్లో వేసేస్తారు. అండ్ అక్కడ ఆ రోజుల్లో శిక్ష ఇవ్వాలంటే ఆ కోడ, యూనో దే యూస్ టు బీట్ దెమ్, కోడతోని కొడతారనమాట. సో అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామిని కొట్టడానికి వచ్చినప్పటికీ రఘునాథ్ గోస్వామి చాలా అమాయకరుగా ఫేస్ పెట్టుకొని, నా ఫాదరు మీరు, మీరు అందరు బ్రదర్సే, ఒక్కొక్కసారి మీరు ప్రేమంగా ఉంటారు, ఒక్కొక్కసారి మీరు ఫైటింగ్ చేసుకుంటారు, నాకెందుకు మధ్యలో మీరు పెడుతున్నారు, నేను కూడా మీ కొడుకులాగా అని చెప్పినప్పటికీ రఘునాథ్ గోస్వామి ఆ మాటలు వినేసి తను రఘునాథ్ గోస్వామిని వదిలేస్తారు. ఆ మధ్యనే ఆ హిరణ్య గోవర్ధన్ మజుందార్ కులం మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అండ్ ఈసారి రఘునాథ్ గోస్వామి చాలా దృఢ నిశ్చయం తీసుకుంటాడు, నేను వెళ్ళాలి, చాలా రోజులు అయిపోయింది నేను చైతన్య మహాప్రభుని చూడలేదు అని. సో అతను మళ్ళీ పరిగెత్తడం అంటే మళ్ళీ పారిపోవడం, పరిగెత్తడం కాదు పారిపోవడం అనమాట, రాత్రి అందరూ పడుకొని ఉంటే పారిపోవడము. సో ఇప్పుడు వీళ్ళందరూ నిశ్చయిస్తారు, నాన్నగారు వాళ్ళ అమ్మగారు, ఇతను ఎల్లప్పుడూ పారిపోతూ ఉంటాడు పారిపోతూ ఉంటాడు, ఒక పని చేద్దాం తన్ని పెళ్లి చేపించేద్దాం, పెళ్లి చేపిస్తే ఎలాగో తను ఇంట్లో ఉండవలసిందే. సో తన్ని పెళ్లి చేపించేస్తారు, కానీ వెళ్ళిపోతాడు, పెళ్ళి అయినచో కూడా తను అలా పారిపోతూ ఉంటారనమాట. సో అప్పుడు వాళ్ళు మదర్ అంటారనమాట, రఘునాథ్ గోస్వామి తల్లి అంటారనమాట, ఒక పని చేద్దాము, తిను మ్యాడ్ అయిపోయాడు, తాడు తీసుకొని కట్టేద్దాం తనకి. అప్పుడు ఒక చక్కని బెంగాలీ శ్లోకం ఉంది, రఘునాథ్ గోస్వామి నాన్నగారు అంటారు, ఇంద్ర సమ ఐశ్వర్య, తన ఐశ్వర్యం ఎలా ఉందంటే ఇంద్రుడు సమాన ఐశ్వర్యం. ఆ రోజుల్లో 20 లక్షలు గోల్డ్ కాయిన్స్ అంటే చాలా రిచ్ పీపుల్. అప్సరా సమ స్త్రీ, భార్య కూడా అప్సరలాగా అందంగా ఉంది. అప్సరలాంటి భార్య, ఇంద్రుడు లాంటి ఐశ్వర్యం తన్ని కట్టలేకపోతే ఈ తాడు తనకి ఏం కట్టుతుంది? చైతన్య మహాప్రభు వెనక ఎవరైతే పిచ్చైపోతారో వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. అండ్ ఈ మధ్యనే రఘునాథ్ గోస్వామి పారిపోవడం, మళ్ళీ ఇక్కడ ఈ చైతన్య చరితామిత్రం రాశారు 12 మంది సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకున్నారు, జెడ్ ప్లస్ సెక్యూరిటీకైనా చూడండి 11 సెక్యూరిటీ గార్డ్స్ కంటిన్యూస్లీ డే అండ్ నైట్ తను చూస్తూ ఉంటారు, లేదంటే తను పారిపోతారు, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను నేను సన్యాసి తీసుకుంటాను అని. సో మొత్తం మీద ఈరోజు ఒక మంచి ఘటన జరిగింది, అతను ఇలా పారిపోతున్నాడు వస్తున్నాడు పారిపోతున్నాడు వస్తున్నాడు, తనకు ఒక వార్త తెలిసింది ఏంటంటే, చైతన్య మహాప్రభు కాదు నిత్యానంద ప్రభు పాణిహాటి అని ఒక ప్రదేశము, ఎక్కడైతే తను ఉంటున్నారు రఘునాథ్ గోస్వామి తన దగ్గరలోనే ఒక ఊర్లో నిత్యానంద ప్రభు వచ్చి ఉన్నారు. సో తను అనుకుంటారైతే సరే నేను ఎలాగో చైతన్య మహాప్రభుని చూడలేకపోతున్నాను, కనీసం నిత్యానంద ప్రభు ఒక దర్శనం తీసుకుంటాను అని చాలా ఆనందంతో తన నాన్నగారు పర్మిషన్ తీసుకొని నిత్యానంద ప్రభుని చూడడానికి వెళ్తాడనమాట. ఈరోజు ఇప్పుడు మనం ఈ శ్లోక చదువుదాము, ఎలా తను నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఏయ్ మాత రఘునాథ, ఏయ్ మాత రఘునాథ వత్స రేఖ గెలా, ద్వితీయ వత్సరి పాలితే మనకైలా. ఇన్ దిస్ వే 1 year passed ఎగ్జాక్ట్లీ. రఘునాథ్ ఈజ్ లీవింగ్ హోమ్, అగైన్ దే ఆర్ క్యాచింగ్ హిమ్. ఈజ్ లీవింగ్ హోమ్, అగైన్ దే ఆర్ క్యాచింగ్ హిమ్. అండ్ దెన్ హి సేస్ ఏయ్ మాత బారే బారే పలాయి ధరి ఆనే తబే తండ్ర మాత కహే తండ్ర పిత సానే. హిస్ మదర్ ఈస్ టెలింగ్ హిస్ ఫాదర్ ఈస్ టెలింగ్ మదర్ ఈస్ టెలింగ్ ద ఫాదర్ డూ సంథింగ్ అబౌట్ దిస్ బాయ్. పుత్ర బతుల్లా హోయిలా ఇహాయ రఖ బాంధే తండ్ర పిత కహే తారే నిర్వినహానే. అవర్ సన్ హెస్ బికమ్ మ్యాడ్, జస్ట్ బైండ్ హిమ్ విత్ రోప్, మదర్ ఇస్ సేయింగ్. ఇంద్ర సమ ఐశ్వర్య స్త్రీ అప్సరా సమ ఏ సబ బంధితే నారికేలా యండ్రమన. ఫాదర్ అంటున్నారు ఐశ్వర్యం ఇంద్రుడిలాగా ఉంది, భార్య అప్సరలాగా ఉంది, వాళ్ళే కట్టలేకపోతే ఈ తాడుతో ఏం అని తర్వాత అంటున్నారు. చైతన్య చంద్ర కృపా హానే చేయిన్ హారే చైతన్య చంద్రే బతులా కే రాఖిలే పారే. ఎవరైతే చైతన్య చంద్ర వెనక మ్యాడ్ అయిపోయారో వాళ్ళని ఎవరు పట్టుకోగలుగుతారు. తర్వాత తబే రఘునాథ కిచు విచారిలా మనే నిత్యనంద గోసాయి పాస చాలీలే ఆరాధినే. నిత్యనంద ప్రభుని కలుస్తామని తను పాణిహాటికి వెళ్ళారు. పాణిహాటి గ్రామే పైలా ప్రభుర దర్శన్ కీర్తన సేవక సంఘే ఆర బహుజాన్. నిత్యనంద ప్రభుతో చాలామంది అక్కడ కూర్చొని ఉన్నారు ఆ గ్రామంలోనే. గంగా తీరే వృక్షమూలే పిండర ఉపరే వసియాచే ఎన కోయల సూర్యోదకరే. ఆయన ఒక వృక్షం కింద నిత్యానంద ప్రభు ఒక రాయి, ఒక చిన్న పెద్ద రాయి మీద కూర్చొని ఉన్నారు. ఆయన ఒక మొహం చూస్తే హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రైజింగ్ సన్, ఉదయించిన సూర్యలాగా చాలా కాంతితోని చాలా చక్కగా ఆయన ఒక ముఖారవిందం కనిపిస్తుందన్నమాట. తర్వాత తబే ఉపరే బహు భక్త హన చవసిత దేఖి ప్రభుర్ ప్రభావ రఘునాథ విస్మిత. రఘునాథ గోస్వామి చాలా షాక్ అయిపోయారు చూసి ఎంత అందంగా కనిపిస్తున్నారు నిత్యానంద ప్రభు. దండవత హనసే పాదిల కథ దూరే సేవక కహే రఘునాథ దండవత కరే. ఇప్పుడు రఘునాథ గోస్వామి ఏం చేశారంటే నిత్యానంద ప్రభు వృక్ష కింద కూర్చొని ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నారు, తను దగ్గరగా రాకుండా దూరం నుంచి ప్రణామం చేస్తున్నారన్నమాట. సో దూరం నుంచి ప్రణామం చేస్తే నిత్యానంద ప్రభుకి కనిపించట్లేదు తన ప్రణామం చేస్తున్నట్లు. సో పక్కనే నిత్యానంద ప్రభు తాలూకు సర్వెంట్ చెప్తున్నారు, చూడండి రఘునాథ్ ప్రణామం చేస్తున్నారు. సో అప్పుడు నిత్యానంద ప్రభు చెప్తారనమాట, సుని ప్రభు కహే చోర దిలో దర్శన్ ఆయి ఆయి ఆజ్ తోర్ కరీమో దండాన. ప్రభు నిత్యానంద ప్రభు వెంటనే చెప్తున్నారు, ఓయ్ చోర్ థీఫ్ దొంగ ఇలరా దూరం నుంచి ప్రణామం చేసి వెళ్ళిపోతున్నావా, ఇలరా నా దగ్గరికి రా అని చెప్తున్నారనమాట. ప్రణామం అనేది మూడు రకాలుగా ఉంటుంది. మన గురువులకైనా భగవంతుడికైనా పెద్దవాళ్ళకైనా మనం ప్రణామం చేసినప్పుడు శాస్త్ర ప్రకారము అది మూడు రకాల ప్రణామం ఉండాలి. ఫస్ట్ ప్రణామము మన గురువు మన వైపు చూసినా లేనా ఎప్పుడైతే మనం చూసామో మనం ప్రణామం చేయాలి. సెకండ్, మన గురువు మన వైపు చూశారు అప్పుడు ప్రణామం చేయాలి. అండ్ థర్డ్, దగ్గర వెళ్ళి ప్రణామం చేయాలి. సో ఇప్పుడు మనం టెంపుల్కి ఎంటర్ అవుతాము, దామోదర్ మన వైపు చూడలేదు, మనం దూరం నుంచి వస్తున్నాము, అప్పుడు ఫస్ట్ ప్రణామం అక్కడే చేసేయాలి. సెకండ్ ప్రణామం దగ్గర వచ్చి దామోదర్ మనకి చూస్తారు. థర్డ్ ప్రణామం నామం చెప్తూ, హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధికాంత నమస్తుతే చెప్తూ ప్రణామం చేయాలి. సో ఇక్కడ రఘునాథ్ గోస్వామి ఏం చేశాడు, దూరం నుంచి ప్రణామం చేసి వెళ్ళిపోదామని, ఎందుకంటే తనకి చాలా గిల్టీ ఫీలింగ్గా ఉంది, నా దగ్గర ధనం ఉంది కానీ కృష్ణ సేవలు ఉపయోగించలేకపోతున్నాను, నా జీవితాన్ని అంకితం చేద్దామంటే మా తల్లిదండ్రులు ఒప్పుకుంటలేరు, అసలు నేను ఏం చేయాలని చాలా దుఃఖంతో దూరంతో ప్రణామం చేసి వెళ్ళిపోతున్నాడు. అయితే నిత్యానంద ప్రభు తనకి మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు, రా రా దొంగ రా దగ్గరికి రా. అయితే మనం అనుకోవచ్చు ఇక్కడ దొంగ అని ఎందుకు యూజ్ చేశారు, తను ఏం దొంగలించారు. ఇక్కడ అర్థం చేసే విషయం ఏంటంటే భగవంతుడు తన భక్తుల తాలూకా ప్రాణధనం. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఎవరి తాలూకా ధనము, చైతన్య మహాప్రభు నిత్యానంద తాలూకా ధనము. కృష్ణుడు ఎవరి ధనము, కృష్ణుడు రాధారాణి తాలూకా ధనము. ఇప్పుడు మనం కృష్ణుడికి చేరాలంటే రాధారాణి ద్వారానే చేరాలి, డైరెక్ట్గా వెళ్ళకూడదు. అలానే చైతన్య మహాప్రభుని మనం చేరాలంటే నిత్యానంద ప్రభు ద్వారానే చేరాలి. డైరెక్ట్గా చేరితే ఆ మర్సి మనకి రాదు. వైష్ణవాల ద్వారానే మనం భగవంతుడిని చేరగలుగుతాము. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, రఘునాథ్ గోస్వామి మళ్ళీ మళ్ళీ పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడు, చైతన్య మహాప్రభు దగ్గర వెళ్ళడానికి. కానీ తను చేసిన తప్పు ఏంటి, గురు ద్వారా వెళ్ళలేదు. నిత్యానంద ప్రభు జగద్గురు, నిత్యానంద ప్రభు అంటే బలరాం, బలరాం అంటే జగద్గురు. సో గురు ద్వారా కాకుండా డైరెక్ట్గా అప్రోచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. డైరెక్ట్గా అప్రోచ్ చేసినప్పుడు భగవంతుడు ఒప్పుకోరు. భగవంతుడు భక్తుల తాలూకా ధనం, ఎవరి ధనాన్ని మనం తీసుకుంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి, నేను తీసుకోవచ్చా అని. భక్తుల పర్మిషన్ లేకుండా మనం ఎలా భగవంతుడిని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. నేను చాలా ప్రసంగంలో చెప్తూ ఉంటాను వరదరాజ్ తాలూకా స్టోరీ. సౌత్ ఇండియాలో వరదరాజ్ విగ్రహాల దగ్గర కాంచీపూర్ణంని ఒక భక్తుడు ఉండేవాడు. తను వరదరాజ విగ్రహాలతో ఎంత క్లోజ్గా ఉన్నాడంటే తన విగ్రహాలతో మాట్లాడతాడు. రోజు విగ్రహాలకి శయనం ఇవ్వడము, ఫ్యాన్ చేసుకోవడము, నైవేద్యం పెట్టుకోవడము. వరదరాజు కూడా కాంచీపూర్ణతో మాట్లాడుతూ ఉంటారన్నమాట. రోజు రాత్రి భగవంతుడు పడుకున్న తర్వాత తను టెంపుల్లో అన్ని పనులు చూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. సో ఆ రోజుల్లో స్ట్రీట్ లైట్స్ లేదు. సో ఒక అతను ఎప్పుడూ తన కోసం వెయిట్ చేస్తాడు. ఆ రోజుల్లో ఆ కెరోసిన్ ల్యాంప్స్ ఉంటాయి. ఆ కెరోసిన్ ల్యాంప్ పట్టుకొని తనకి దారి చూపించి తన ఇంటి చేరే వరకు తనతో వెళ్తాడనమాట. రోజు ఇదే క్రమము. ఒకరోజు తను అడుగుతాడనమాట, మీరు రోజు భగవంతుడితో మాట్లాడతారు కదా, వరదరాజుతో మాట్లాడతారు కదా, అయితే ఒకసారి అడుగుతారా నేను వైకుంఠానికి ఎప్పుడు తిరిగి వెళ్తాను అని. సో మరుసటి రోజు ఎప్పుడైతే కాంచీపూర్ణ వరదరాజు సేవ చేస్తున్నాడో తను అడుగుతాడు వరదరాజుతోని, స్వామి ఒక అతను ఉన్నాడు కదా ఎల్లప్పుడు నన్ను సేవని అందిస్తాడు, నన్ను దారి చూపిస్తాడు, తను అడుగుతున్నాడు తన వైకుంఠానికి ఎప్పుడు వెళ్తాడు. సో స్వామి అంటాడు, ఈ జన్మంలోనే ఎప్పుడైతే తన దేహాన్ని త్యాగం చేస్తాడు వెంటనే వైకుంఠానికి వస్తాడు. సో అప్పుడు కాంచీపూర్ణ అడుగుతారు, ఓ అవునా, అయితే నేను ఎప్పుడు వెళ్తాను వైకుంఠానికి? సో అప్పుడు భగవంతుడు అంటారు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఈ జన్మంలో కాదు, నువ్వు ఏ జన్మంలో వెళ్ళలేవు. ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు డైరెక్ట్గా సేవ చేస్తున్నావు, నా భక్తులు సేవ చేయట్లేదు. తను అయితే నీ సేవ చేస్తున్నాడు కనుక నేను తన్ని వైకుంఠం తీసుకువెళ్తాను, నువ్వు నాకు డైరెక్ట్గా సేవ చేస్తావు, నీకు ఎలా తీసుకువెళ్తాను, గురుద్వారాయే కదా అప్రోచ్ అవ్వాలి. అప్పుడు కాంచీపూర్ణ కోపం అయిపోయి స్వామివారికి, ఆ ఫ్యాన్ సేవ చేస్తారు కదా, ఇది పట్టుకోండి, మీ ఫ్యాన్ మీరు చేసుకోండి, నేను వెళ్ళి భక్తుడిని వెతుకుంటాను, ఏదో ఒక భక్తుడిని సేవ నేను అందిస్తాను, నేను వెళ్ళిపోతాడు. కానీ అక్కడిని అతను ఎక్కడ వెళ్ళినా ఎవరు ఒప్పుకుంటలేరు, మీ సేవని చేస్తాను, మీ సేవని చేస్తాను అంటే అందరూ అంటారు, మేమే మీకు సేవని చేస్తాం, మీరు చాలా గొప్ప భక్తులు, భగవంతుడితో స్వయంగా మీరు మాట్లాడతారు, మీకెలా మేము ఒప్పుకుంటాం, మేమే సేవ చేయాలి మీకు. అయితే మొత్తం మీద తన వేషభూష మార్చేసి ఎవరో గోష్ఠీపూర్ణ ఇంటికి వెళ్ళిపోయి, నేను ఒక సాధారణ ఇదిని, నేను మీ గోశాలలో సేవ చేసుకోవచ్చు అంటే సరే చేసుకోమంటారు. సో అక్కడ గోశాలని సేవ చేస్తూ తన ఇంట్లో అంతా పని చేసుకుంటూ, ఒక పెద్ద స్టోరీ ఉంది ఎలా ఒకరోజు వర్షం పడుతుంది, ఆ రోజు తన దగ్గర బట్టలు లేదు. సో తన ఎక్కడైతే సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటున్నాడు, ఎలాగో వర్షం పడింది కదా ఇంకా నాకెవరు చూడడానికి రారు అని రాత్రి బట్టలు మార్చేసి తిలక్ పెట్టుకుని జపం చేస్తూ కూర్చుంటే, అదే సమయంలో గోష్ఠీపూర్ణ అనుకుంటాడు, కొత్తగా సేవకుడు చేరాడు కదా, తను క్షేమంగా ఉన్నాడో లేడో, చాలా వర్షం పడింది కదా, పాపం తన దగ్గర బట్టలు ఉన్నాయో లేదో అని చెప్పకుండా సడన్గా సర్వెంట్ క్వార్టర్స్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ కాంచీపూర్ణ జపం చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు గోష్ఠీపూర్ణ వెంటనే తన కాళ్ళ మీద పడిపోతాడు, ఇంత గొప్ప భక్తుడు మీరు నాకు సేవ అందించడం ఏంటి అని. అప్పుడు అతను అంటాడనమాట, భగవంతుడు అన్నారు వైష్ణవాళ్ళకి సేవ చేయాలి, గురువుని సేవని అందించాలి, అప్పుడు భగవంతుడు దగ్గరికి చేరగలుగుతాను కదా అని. అప్పుడు ఆమె చాలా సేవ చేశారు, ఇప్పుడు మేము వెళ్ళండి వరదరాజుకి సేవ చేయండి అని పంపించేస్తాడనమాట. సో ఇక్కడ దొంగని ఎందుకు చెప్పారు, దాని గురించి, ఎందుకంటే తను చైతన్య మహాప్రభుని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ చైతన్య మహాప్రభుకి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వే అవకాశం లేదు, నిత్యానంద ప్రభు ద్వారాయే వెళ్ళాలి. సో నిత్యానంద ప్రభు చాలా కోపంగా ఉన్నారు, నువ్వు చైతన్య మహాప్రభుకి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నావా, అయితే దొంగ ఇలా రా, నేను ఈరోజు నీకు శిక్షని ఇస్తాను. అయితే ఏం శిక్ష ఇస్తున్నారు, ఈరోజు ఎంత పండుగ దానికే అయింది, ఫెస్టివల్ ఆఫ్ పనిష్మెంట్, ఆ శిక్ష ఏంటి, ఆ పనిష్మెంట్ ఏంటి? ఇక్కడ నిత్యానంద ప్రభు అంటున్నారు, ఓహో దొంగ ఇలా రా, నీ పని చెప్తాను, నికటిన ఆసే కోర భాగ దూరే దూరే ఇలాగ పంచి దండి మోతు మారే, నీకు దండం ఇస్తాను రా, నీకు పనిష్మెంట్ ఇస్తాను రా, నీకు శిక్ష ఇస్తాను. దధి చీడ భక్షణకర మురగానే సుని ఆనందిత హోయలే రఘునాథం అనే చాలా మంచి మాట అంటున్నారు. అయితే రా, నీ పనిష్మెంట్ ఏంటంటే నాతో పాటు ఎవరెవరు ఇక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు భోజనం పెట్టాలి. అయితే ఏం భోజనము, సింపుల్గా చెప్పారు, అటుకులు పెరుగుతో నువ్వు అందరికీ విందు పెట్టు అని చెప్తారనమాట. సో రఘునాథ్ గోస్వామి చాలా ఆనందితం అనే చాలా ఆనందంగా తయారవుతా, ఓహో అంతేనా, ఇదేనా పనిష్మెంట్, తప్పకుండా ఇస్తాను. ఆ రోజుల్లో పనిష్మెంట్ అంటే భక్తులు సేవ చేయలేకపోతే పనిష్మెంట్, భక్తులు సేవ ఎవరైనా ఇస్తే అది చాలా గొప్ప ప్రైజ్ అనమాట. చైతన్య మహాప్రభు రథయాత్ర ముందు గుండీచా గుడి మార్జనం చేసినప్పుడు మీ అందరికీ తెలుసుందేమో, రథయాత్ర ముందు గుండీచా మార్జనం చేస్తారు, భక్తులందరూ కలిసి గుండీచా టెంపుల్ క్లీన్ చేస్తారు. ఎందుకంటే రథయాత్ర అయినప్పుడు జగన్నాథ స్వామి అక్కడ వచ్చి ఉంటారు, 7 డేస్. సో అదంతా క్లీన్ చేస్తారనమాట. సో చైతన్య మహాప్రభు తన భక్త బృందులతో అది క్లీన్ చేసేవారనమాట. సో తను క్లీన్ చేసినప్పుడు తను ఒక కాంపిటీషన్ పెట్టేవారు, ఎవరైతే ఎక్కువగా కచ్చరా బయట తీస్తారో నేను వాళ్ళకి ఏదో ప్రైజ్ ఇస్తాను. సో అందరూ బాగా కష్టపడేవారు. సో ఎవరైతే గెలుస్తారో, ఎక్కువ కచ్చరాని బయట తీస్తారో వాళ్ళ ప్రైజ్ ఏంటి, గెస్ చేయండి వాళ్ళ ప్రైజ్ ఏంటి, వాళ్ళు భక్తులకి భోజనం పెట్టే అవకాశం దొరుకుతుంది, భక్తులకి భోజనం పెట్టే అవకాశం దొరుకుతుంది. మనం అనుకుంటాం ఇదేం ప్రైజ్, నా జోబు ఖాళీ అయిపోతుంది, ఇదేం ప్రైజ్. సాధారణ, ఎందుకంటే ఇది మన వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లుయెన్స్, మనం అలా తయారైపోయాము. అసలు భారతీయులు ఒక మనస్తత్వం అలా లేదు. నేను ఈరోజు మార్నింగే ఎవరో మెసేజ్ పంపించారు వాట్సాప్లో, ఫిబ్రవరి 1835లో ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఇక్కడ రూల్ చేస్తున్నారు, లార్డ్ మకౌలీ అని ఒక అతను బ్రిటిష్ పార్లమెంట్లో చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చాడు భారతదేశం గురించి. అప్పుడు తను చెప్తున్నాడు, వాట్ ఏ కంట్రీ, ఒక్క బెగ్గర్ లేడు ఈ కంట్రీలో. ఇది రాసి ఉంది, నీకు కావాలంటే క్లాస్ తర్వాత మీరు చూసుకోండి, లేదంటే నెట్కి వెళ్ళిపోండి, గూగుల్లో వెళ్ళి చూసుకోండి. ఈ ఒక దేశంలో ఒక్క బెగ్గర్ లేడు, ఒక్క పువర్ పర్సన్ లేరు, అందరు చాలా రిచ్గా ఉన్నారు, అందరి హృదయాలు చాలా పెద్దగా ఉన్నాయి, ఎవరు చూసినా ఇంకెవరికో ఎలా నేను సేవాని అందించాలని ఒక భావంలో ఉన్నారు. అయితే ఈ కంట్రీని మనం కాంకర్ చేయడం చాలా కష్టం. ఈ కంట్రీని మనం కాంకర్ చేయాలంటే ఒకే ఒక యుక్తి, ఈ కంట్రీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళ వాల్యూస్, వాళ్ళ స్పిరిచువల్ ఫౌండేషన్, అది మనం దెబ్బేయాలి, దానికి మనం కొట్టేయాలి. వాళ్ళు ఎలాంటి ఫీలింగ్ తీసుకురావాలంటే ఎనీథింగ్ దట్ ఈస్ వెస్టర్న్, ఎనీథింగ్ దట్ ఈస్ వెస్టర్న్ ఈజ్ బెటర్ దెన్ అవర్ కంట్రీ అని ఆ ఫీలింగ్ వాళ్ళ మైండ్లో వేయగలితేనే మనం ఈ కంట్రీని రూల్ చేయగలుగుతాము, లేదంటే చాలా కష్టం అని చెప్పేశారు. చాలా క్లీన్ కానీ మీరు ఆలోచించండి, ఆ రోజుల్లో మన ఒక వాల్యూస్ అలా ఉండేది, మన ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అలా ఉండేది. నో బడి వాజ్ ఎ బెగర్ అంటారు కదా, అదేంటది రామరాజ్యం, డోర్స్ ఎప్పుడు క్లోజ్ లేదు, తలుపులు లేదు, అన్ని డోర్స్ ఓపెనే ఉంటాయి. ఏదైనా వస్తువు పడేసి ఉంటే ఇంకొకరు తీయరు, అది ఎవరికి అవసరం కూడా లేదు, అంత ఆనందంగా అందరు బ్రతికేవారు. కానీ ఇప్పుడేమవుతుంది, ఏదైనా మేడ్ ఇన్ ఇండియా అంటే మనకు వద్దు, ఏదైనా మేడ్ ఇన్ అమెరికా అయినా మేడ్ ఇన్ సింగపూర్ అంటే వెంటనే తీసేసుకుంటాం, అది ఎక్కువ ధర ఉంటే కూడా పర్వాలేదు. సో అది వాళ్ళు అలా సృష్టించారు, అలాంటి అట్మాస్ఫియర్ వాళ్ళు సృష్టించారు. సో ఆ రోజుల్లో అది లేదు. సో ఇక్కడ మన ఒక భారతీయులు ఒక ఎలా ఉండేదంటే, నేను ఎలా ఇతరుల్ని సేవ చేయాలి, ప్రతి ఇల్లో కూడా గెస్ట్ రూమ్ కాదు, సాధువుల కోసం ఒక రూమ్ ఉంచేవారు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా 2 బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అంటారు, అసలు గెస్ట్ బెడ్రూమ్ కాదు, అది ఋషులకి సాధువులకి ఎవరైతే పాదయాత్ర వెళ్తూ ఉంటారు తీర్థయాత్రకి, వాళ్ళకు ఒక ప్లేస్ ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ దగ్గర 2 మాటలు మంచి మాటలు వినడము. కానీ ఇలాంటి ఇప్పుడు లేదు. ఇతరులకి హెల్ప్ చేయాలి, దానం ఇవ్వాలి, అంతా పోయింది. ఇప్పుడు దానం అనేది వర్డ్ ఎవరికి ఇష్టం లేదు. డోంట్ స్పీక్ అబౌట్ గివింగ్, ఐ వాంట్ స్పీక్ అబౌట్ టేకింగ్. నాకేమైనా ఇస్తారా, వాట్ విల్ ఐ గెట్. ఈ మధ్యనే డొనేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫ్రాంక్గా అడుగుతారు, మాకేం దొరుకుతుందండి డొనేషన్ ఇస్తే మీ టెంపుల్కి. అప్పుడు మనం చెప్పాలండి, కార్డ్ ఉంది, ఇది వస్తుందండి, అది వస్తుందండి, మీ పేరు వస్తుందండి, అయితే సరే, వాట్ ఐ విల్ గెట్, అందరికీ అదే కావాలి. పూర్వకాలంలో రాజులు కూడా, మీరు భాగవతం రాంతిదేవ్ గురించి విని ఉంటారు, రాంతిదేవ్ అని ఒక రాజా ఉండేవాడు, ఎప్పుడు తన ప్రజల కోసము ఉపవాసాలు చేయడము, ఒకనప్పుడు తన రాజ్యంలో ఫెమైన్, రాజ్యంలో కరువు అన్నమాట, తినడానికి ఏమీ లేదు, వర్షం లేదు, సో ఏది పండలేదు, ఫార్మ్ ల్యాండ్స్ అన్నీ బ్యారెన్గా ఉన్నాయి, భోజనం లేదు. సో ఈ రాజా ఏం చేశారంటే, తన తిజోరీలో ఉన్న, ట్రెజరీలో ఉన్న మొత్తం డబ్బులు ప్రజల్లో పనిచేశాడు, మొత్తం మీద అసలు ఏం మిగలేదు. సో తను 48 రోజులు ఉపవాసం చేసుకున్నాడు, నో భోజనము, నీళ్ళు లేదు, భోజనం లేదు, 48 రోజులు. మొత్తం మీద లాస్ట్ డేకి ఎలాగో ఎలాగో రాజా కోసం భోజనం ఏర్పాటు చేశారు, కొంచెం భోజనము, కొంచెం 1 గ్లాస్ నీళ్ళు. 48 రోజులు తినకుండా ఉండే మనిషి దగ్గర ఫస్ట్ మేము భోజనం పెడితే ఏమవుతుంది, ఇటు అటు చూడకుండా ముందు తినేస్తాము. సో ఎప్పుడైతే తను తినడానికి మొదలు పెడుతున్నాడో, ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట, వచ్చి అడుగుతాడనమాట, నాకు చాలా ఆకలిగా ఉంది అని. సో వెంటనే రాంతిదేవి ఏం చేస్తాడు, తన భోజనం నుంచి సగం భాగం బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాడు. సరే మిగిలిన భాగం తిందాము అంటే ఒక శుద్ధుడు వస్తాడు, నాకు చాలా ఆకలిగా ఉంది అంటే, సరే ఇంకో భాగం చేసి తనకి ఇస్తారు. సరే ఇంతే, ఇంత కొంత ఉంది, ఇప్పుడు తినేద్దాము అంటే ఒక చండాలు వస్తాడు కుక్కలతోని, డాగ్స్తోని, మాకు చాలా ఆకలిగా ఉంది, మా కుక్కలు కూడా చాలా ఆకలిగా ఉన్నాయి అంటే ఉన్న భాగం కూడా ఇచ్చేస్తాడు. సరే ఇచ్చేసాను, కనీసం నీళ్ళైనా తాగుదామని నీళ్ళు తాగడానికి వెళ్తే ఇంకొక అతను వస్తాడు, నేను నీళ్ళు తాగకపోతే చనిపోతాను, నాకు నీళ్ళు కావాలి, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి అంటే రాంతిదేవ్ ఆ గ్లాస్ కూడా తనకి ఇచ్చేస్తాడు. సో మొత్తం మీద ఇంకా రాంతిదేవి దగ్గర ఏమీ మిగిలేదు. సో ఆ నిమిషము ఆ శూద్ర, ఆ బ్రాహ్మణ, ఆ చండాల, మరి ఎవరు కాదు, వాళ్ళు బ్రహ్మ, శివ మరియు యమరాజ్ రాంతిదేవికి పరీక్ష పెట్టారనమాట, తనలో ఎంత వైరాగ్యం ఉంది, ఎంత దానభావం ఉందని. సో అప్పుడు వెంటనే వాళ్ళందరూ ప్రత్యక్షం అవుతారు. విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమై రాంతిదేవిని వెనక తీసుకెళ్ళిపోతారు. సో విష్ణుమూర్తి ప్రత్యక్షం అయినప్పుడు రాంతిదేవ్ అంటాడనమాట, నాకు అష్టసిద్ధిలు వద్దు, నాకు ఏమీ వద్దు, నాకు ఒకే ఒక వరం కావాలి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ దుఃఖంగా ఉండకూడదు. అండ్ ఎవరైనా దుఃఖంగా ఉన్నారంటే వాళ్ళ దుఃఖాన్ని నాకు ఇచ్చేయండి, నేను భరిస్తాను, వాళ్ళని మోక్షం ఇవ్వండి అని అంత గొప్ప హృదయము. సో అలాంటి రాజులు ఉండేవారు పూర్వకాలంలో, ఇప్పుడు అలా ఎవరు లేరు. పాలిటీషియన్స్, ఈ కింగ్స్ లేదంటే లీడర్స్, మనకి రూల్ చేసిన వాళ్ళు ఒక హృదయం అలా ఉండాలి, అప్పుడే వాళ్ళు సరిగ్గైనా రాజులు. హిందీలో ఒక ఫ్రేజ్ ఉంది, కుచ్ లోగ్ అప్నో కే లియే రోటీ ఛోడ్ దేతే హై, కుచ్ లోగ్ రోటీ కే లియే అప్నో కో ఛోడ్ దేతే హై. అర్థమైందో లేదో? మామూలుగా మన వాళ్ళ కోసము భోజనం వదిలేస్తారు, కానీ కొంతమంది ఏం చేస్తారు, భోజనం కోసము రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని వదిలేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఇలానే ఉంది సిచ్యువేషన్, వాళ్ళు పట్టించరు, నాకు నా ఫుడ్ ఇంపార్టెంట్, నాకు నా క్యారియర్ ఇంపార్టెంట్, మీకేమవుతుంది నాకు అనవసరము, అలా మనము తయారైపోయాము. ఇదంతా వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లుయెన్సే, ఎందుకంటే వాళ్ళు మనకి మెకానికల్గా తయారు చేశారు. మ్యాథ్స్ ప్రకారం ఏంటి, 2 - 1 - 1, కానీ మన శాస్త్రాలు చెప్తారు 2 - 1 - 1 కాదు, 2 - 1 - 5. ఇది ఎలా అవుతుంది మాతాజీ, మన దగ్గర ఏదైతే ధనం ఉంది అది మనం ఇతరులకి ఇస్తే, హెల్ప్ చేస్తే అది మైనస్ అవ్వదు, అది యాడ్ అవుతుంది అని మన శాస్త్రాలు అంటున్నాయి, కానీ అది మనకు అర్థం అవ్వట్లేదు. మనం ఈ మన మోడర్న్ మ్యాథ్స్ క్యాల్కులేట్ చేస్తున్నాము, ఇస్తున్నానంటే డిప్రైవేషన్, ఇస్తున్నానంటే నా దగ్గర తగ్గిపోయింది, అది ఎప్పటికీ తగ్గిపోదు, తగ్గిపోదు. మనం ఎవరికైనా దానం ఇస్తున్నామో, మనం ఏదైనా మంచి కార్యక్రమాలకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అంటే అది మనకి దాని రెట్టింపు భగవంతుడు వెనక ఇస్తారు. ఆ ఫేత్ మనకి లేదు, ఆ ఫేత్ మనకి లేదు, మెకానికల్గా తయారైపోయాము. ఇదంతా వెస్టర్న్ ఎడ్యుకేషన్, మీడియా, టెక్నాలజీ, దానివల్ల మనం ఏమైపోయాము, హ్యూమన్ టచ్ పోయింది, మనకి సింపతి అని లేదు. మొన్న వాల్యూ ఎడ్యుకేషన్ పైన ఆంధ్ర యూనివర్సిటీలో సెమినార్ ఇచ్చినప్పుడు ఒక చిన్న క్లిప్ చూపించాను. ఆ క్లిప్లో ఏదో విదేశంలోనే హైవే మీద గాడీస్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. సో హైవే మీద గాడీ స్పీడ్గా వెళ్ళిపోయినప్పటికీ, నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఎ హైవే బట్ ఇట్స్ ఎ బ్రాడ్ రోడ్ అనమాట, అన్ని స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. సో ఒక చిన్న అమ్మాయి 4 to 5 years old ఆడుతూ ఆడుతూ గాడి ముందు వచ్చేసింది, గాడి ముందు వచ్చేస్తే ఈ గాడి స్పీడ్గా వెళ్ళిపోయి అమ్మాయి మీద నుంచి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మీద నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, గాడి ఆగలేదు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన గాడీలు కూడా ఆగలేదు, ఆ అమ్మాయి మీద ఇంకో గాడి వెళ్ళిపోతుంది, ఇంకో గాడి వెళ్ళిపోతుంది. పక్కన ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళకి కూడా జాలి వేయలేదు, పోన్లే కనీసం ఆ బాడీని తీసి సైడ్లో పెట్టేద్దాము, గాడి పైన గాడి వెళ్ళిపోతుంది, గాడి పైన గాడి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అందరికీ జాబ్కి లేట్ అయిపోతుంది, బయోమెట్రిక్స్ కదా, టైమింగ్ ఇమ్మీడియట్గా క్యాల్కులేట్ అవుతుంది, వెళ్ళి తంబు పెట్టాలి, ఆ 0.1 సెకండ్ 2 సెకండ్ లేట్ వచ్చినా ఆ రోజు పే పోతుంది, అంత టైం ఎవరికి లేదు అనమాట. తర్వాత క్లిప్లో ఏం చూపించారంటే, ఏదో ఒక ప్లేస్లోని ఒక కుక్క మీద గాడి వెళ్ళిపోయింది, కుక్క మీద ఒక్క లెగ్ మీద గాడి వెళ్ళిపోతే ఇంకొక కుక్క కష్టపడి కష్టపడి ఆ కుక్కని లాగి 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 సైడ్లో పెట్టాడు. మీరు ఆలోచించండి, ఓ కుక్కకి జాలి వేస్తుంది, ఇది నా స్పీషీస్ అని దయ వస్తుంది, కానీ ఒక హ్యూమన్ బీయింగ్కి దయ లేదు. మెకానికల్గా తయారవుతున్నాం, ఎందుకంటే ప్రతి ఒక్కటి నంబర్స్, టెక్నాలజీ, హ్యూమన్ టచ్ పోయింది, హ్యూమన్ టచ్ పోయింది. ఇప్పుడు మీరు 90% ఎక్కడ ఫోన్ చేసినా ఎవరు మాట్లాడతారు మీతోని, నంబర్సే, ఇది కావాలంటే 1 నొక్కండి, ఇది కావాలంటే 2 నొక్కండి, హ్యూమన్ టచ్ పోయింది. మొన్న ప్రభుజీ ఎక్కడికి వెళ్తున్నారంటే అర్జెంటుగా టికెట్ బుక్ చేయాలంటే నా నెట్ పని చేయట్లేదు, ఎల్ఐసి దగ్గర ఇండియన్ ఎయిర్లైన్స్ ఆఫీస్ ఉంది కదా అని నేను జ్యోతి వెళ్ళిపోయాం, ఫటాఫట్ పని అవుతుంది కదా, వెళ్ళి కావాలంటే ఆ రిసెప్షన్లో ఉన్న పర్సన్ ఫోన్లోనే ఉన్నాడు, మేము ఎదురుగా కూర్చున్నాం కానీ కంటిన్యూస్ ఫోన్లోనే ఉన్నాడు. 5 మినిట్స్ తర్వాత మేము కూడా అతని ఫోన్ నెంబర్ తీసుకుని బయట నుంచి ఫోన్ చేసి మాట్లాడాము. ఫోన్ చేసి మాట్లాడితే మాట్లాడాడు, పికప్ చేశాడు. ఇప్పుడు ఫోన్లోనే బుక్, నాకు అప్పుడు అర్థమైపోయింది ఇంకా మేక్ మై ట్రిప్ యాత్ర .com కానీ హ్యూమన్ టచ్ అవ్వదు, నాట్ పాసిబుల్. నెట్లో లేదంటే నంబర్ వన్ మషీన్తోనే మాట్లాడాలి, హ్యూమన్ టచ్ పోయింది. ఇది సిచ్యువేషన్. అండ్ దానివల్ల ఏమవుతుంది, మనకి ఎవరి మీద జాలి వేయడమైనా అఫెక్షన్ అటాచ్ ఏది లేదు మనకి, అంతా చాలా దీనిగా తయారవుతున్నాము. కానీ టు గివ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్, బ్యూటిఫుల్ ఫీలింగ్. వాళ్ళు మెనీ ఇయర్స్ బ్యాక్ కెనడాలో వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు, దేంట్లో మీకు సాటిస్ఫికేషన్ అని దొరుకుతుంది, వాట్ మేక్స్ యూ హ్యాపీ. బాయింగ్ అ న్యూ థింగ్, ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నారంటే ఎంత హ్యాపీ అవుతుంది ఆన్ 1 to 5 scale, లేదు ఎవరికైనా ఏదైనా ఇస్తారు దాంట్లో ఎంత హ్యాపీనెస్ అవుతుంది. అండ్ ఆ మొత్తం రీసెర్చ్ చూసినప్పటికి దే కేమ్ టు నో దాట్ వెన్ యూ గివ్ టు సంబడి యూ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మోస్ట్లీ ఎవ్రీబడి టిక్ డిడ్, లేదు నేను మేము ఎవరికైనా ఇస్తే అప్పుడు మాకు ఆనందం అనేది దొరుకుతుంది. ఇవ్వడం, టు గివ్. అండ్ ఇఫ్ యూ గివ్ ఇట్ మేక్స్ యూ మోర్ రిచర్, మేక్స్ యూ మోర్ రిచర్. అండ్ అవర్ హ్యూమన్ లైఫ్ ఈజ్ మేడ్ ఫర్ దాట్. యానిమల్ లైఫ్లో మనం ఎవరికి హెల్ప్ చేయలేము, ఈ హ్యూమన్ లైఫ్లోనే మనం ఇద్దరికి హెల్ప్ చేయగలుగుతాము. మీరు గమనించండి, ఒక కుండ పాట్స్ ప్లాంట్ పెడతామా, తులసి పెడతామా, ఆ తులసి తాలూకా మట్టి కుండ ఎలా ఉంటుంది, పైన హోల్ ఉంటుంది, కింద కూడా చిన్న కన్నం ఉంటుంది. ఆ కన్నం లేకపోతే ఏమవుతుంది, నీళ్ళు వెళ్ళదు, నీళ్ళు వెళ్ళకపోతే ఆ ప్లాంట్ ఆ మొక్క చనిపోతుంది. రెండు వైపు హోల్ అయితే ఉండాలి. మనకి భగవంతుడు ధనం ఇస్తున్నారు, ఆ ధనంని మనము వేరే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి, మంచి కార్యక్రమాల్లో ట్రాన్స్ఫర్ చేయాలి. చేయకపోతే దట్ బికమ్స్ డెడ్. ఇజ్రాయెల్ దగ్గర ఒక రివర్ ఉంది, నది, జార్డన్ రివర్ అంటారు. ఆ జార్డన్ రివర్ రెండు సరస్సులకి నీళ్ళు ఇస్తుంది అన్నమాట. యూనో సరస్సు ఇస్ లేక్, లేక్ యా, ఇట్ ఈస్ ఎ లేక్ బట్ దే కాల్ ఇట్ సీ, డెడ్ సీ అండ్ ఇంకోటో గ్యాలీలియో, ద సీ ఆఫ్ గ్యాలీలియో. మెల్లగా అర్థం చేసుకోండి, ఐ హోప్ ఐఎమ్ నాట్ గోయింగ్ వెరీ ఫాస్ట్. మధ్యలో జార్డన్ రివర్ ఉంది, ఈ జార్డన్ రివర్ నుంచి రెండు సరస్సుకి నీళ్ళు వెళ్తుంది, ఒకటి డెడ్ సీకి వెళ్తుంది, ఒకటి పైన సీ ఆఫ్ గ్యాలీలియోకి వెళ్తుంది. ఈ డెడ్ సీకి నీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళే దారి లేదు, అక్కడే ఉండిపోతుంది, ఆ నీళ్ళు ఎక్కడికి కదలదు. దాని ఫలితంగా ఏమైందంటే దాంట్లో ఎటువంటి జీవులు బ్రతకలేదు, ఎందుకంటే నీళ్ళు మూవ్ అవ్వదు. సో ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ మినరల్స్ ఉన్నాయి, ఫిష్ ఏ ఆర్గానిజమ్స్ దాంట్లో ఉండదు. అదే సీ ఆఫ్ గ్యాలీలియోలో, ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఆ ప్రవాహము వేరే వేరే చోట్లు నీళ్ళు వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తుంది, చక్కని గ్రీన్ లైఫ్ ఉంది దాంట్లో, ప్లాంట్స్ ఉన్నాయి సీ లోపల, నది లోపల చక్కని ఫిషెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎందుకు డెడ్ సీ అయిపోయింది, ఎందుకంటే ఎక్కడ వెళ్ళే దారి లేదు. సో మనం కూడా మన ధనాన్ని మన దగ్గరే కాన్సన్ట్రేట్ చేసేస్తే అది ఏమవుతుంది, అప్పుడు మనం డెడ్ అయిపోతాం, మనలో లైఫ్ ఉండదు. మనం అది వేరే వాళ్ళకి మంచి కార్యక్రమాల్లో మనం దాన్ని ఛానలైజ్ చేస్తేనే దానికి మనం సదుపయోగం చేసినట్లు. ఎందుకంటే చూడండి, ఈ మధ్యనే అందరికీ వాళ్ళ ధనం మీద వాళ్ళ ఆస్తి మీద చాలా ఎక్కువ ఆసక్తి ఉంది. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ ధనాన్ని వాళ్ళ పిల్లలు తప్పు మార్గంలో వాడుతున్నారు, తప్పు మార్గంలో యూజ్ చేస్తున్నారు, అప్పుడు లాభం ఏంటి? మీరు అంత కష్టపడి ఆ ధనాన్ని మీరు పక్కన పెట్టుకున్నారు, కానీ వాళ్ళు సరిగ్గా దాంట్లో వాళ్ళని ఉపయోగించకపోతే మీరు కూడా కర్మఫలాన్ని భరించవలసిందే, ఇంకా తప్పదు. సీ మెనీ పీపుల్ దే ఆర్ సో అటాచ్. వన్ మ్యాన్ తనకి తన ఆస్తి మీద ఎంత అటాచ్మెంట్ ఉందంటే తన వైఫ్కి చెప్పి వెళ్తాడనమాట, నేను చనిపోయినప్పుడు నాకు మొత్తం ధనం ఏదైతే నేను కష్టపడి సంపాదించానో నాతో పాటు బరి చేసేయాలి, నాతో పాటు మట్టిలో వేసేయాలి, నా బాడీ దగ్గరే ఉండాలి, అప్పుడు నా ఆత్మకి శాంతి ఉంటుంది. భార్య ఒప్పుకుంది, చనిపోయాడు. చనిపోయినప్పుడు తన భార్య తనకి సమాధి ఇచ్చినప్పుడు చిన్న బాక్స్ పెట్టేసింది అనమాట. సో వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, ఏ చెప్పారు కదా నీ హస్బెండు మొత్తం ధనాన్ని పెట్టమని, ఆడు అంటుంది పెట్టాను కదా, ఏ ఎక్కడ పెట్టావు, చిన్న డబ్బా పెట్టావు. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, మొత్తం ధనాన్ని ఒక బ్యాంక్ అకౌంట్లో పెట్టాను, చెక్బుక్ తనలో పెట్టేశాను, చెక్బుక్ మొత్తం సైన్ చేసి పెట్టాను, తనకి ఎప్పుడు కావాలో అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, చెక్బుక్ మొత్తము పెట్టాను. ఎంత ఆసక్తి ధనం మీద, ఎంత ఆసక్తి. ఈ ధనాన్ని మనం మంచి పనిలో ఉపయోగించకపోతే, సీ ఐ ఫీల్ that those who do not donate are actually not misers. Those who donate are misers. You know why? Because those who donate, yavaraithe danam istaru, when they go from here, they go very rich. Because they take with them so much good karma. But those who do not donate, vaale em avutundi? Those who do not donate, they came empty-handed, they go empty-handed. Nice people, they did not take anything from here. Very nice people. They came empty-handed, they went empty-handed. Rikta chetalato vacharu, rikta chetalato vellipoyaru, etuvanti manchi karma cheyaledu, manchi vallu. Evaraithe danam istaru, vaale em chestaru? Ikkadi nunchi vellinappudu dhanavantuluga veltaru. Enni manchi karmalu teeskoni veltaru. See, మనకి ఎంత ఆసక్తి ఉంది మన డబ్బుల పైన మన సంపద పైన మన, కానీ ఇదంతా అక్కడ పనికిరాదు. అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు మనం అమెరికాకి వెళ్ళినా సింగపూర్కి వెళ్ళినా మన ఇండియన్ నోట్స్ అక్కడ పనికిరాదు. మనం కరెన్సీ ఏం చెయ్యాలి? వెళ్ళి మార్చాలి. మార్చినప్పుడు వాళ్ళ కరెన్సీ వాళ్ళ దేశంలో ఉపయోగపడుతుంది. అలానే మన ఇండియన్ రూపీస్ అక్కడ స్వర్గలోకంలో పనికి రాదు. అది వాళ్ళ కరెన్సీ మార్చాలి. సో అక్కడ ఎక్కడుంది ఆ కరెన్సీ మార్చే ప్లేస్? ఎక్కడుంది? ఇస్కాన్ టెంపుల్, ఇస్కాన్ సాగర్ నగర్, విశాఖపట్నం. కరెన్సీ మార్చే కౌంటర్ ఓపెన్ చేసేసాము, చక్కని టెంపుల్ కడుతున్నాము. ఇక్కడ మీ కరెన్సీ మార్చేయండి, కరెన్సీ మార్చి అక్కడ కరెన్సీ తీసేసుకోండి. మనము చనిపోయినప్పుడు, మనం పరంపదించినప్పుడు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు వైతారిణి నది మనం క్రాస్ చేయాలి. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ వైతారిణి నది క్రాస్ చేసినప్పుడు అది చాలా యోజనాలు యోజనాలు అన్నమాట. ఫుల్ ఆఫ్ బ్లడ్ అండ్ పస్ అన్నమాట. దాని లోపల పెద్ద పెద్ద తిమింగాలు ఉంటాయన్నమాట. సో ఎప్పుడు ఎవరైతే దానం ఇచ్చి ఉంటారో వాళ్ళ కోసము స్పెషల్గా ఆవు దానం ఇచ్చిన వాళ్ళకి ఆవు వస్తుంది. లేదు ఎవరైతే దానం ఇచ్చారో వాళ్ళ కోసం ఒక విమానమైనా ఎవరు వచ్చి వాళ్ళని ఆ వైతారిణి నది క్రాస్ చేపిస్తారు. కానీ ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎటువంటి దానం చేయలేదో వాళ్ళు వాక్ చేసే క్రాస్ చేయాలి ఆ వైతారిణి నది. ఆ పస్సులో బ్లడ్లో పస్సులో మునిగిపోతూ ఉంటారు, మళ్ళీ బయటికి వస్తారు, మళ్ళీ మునిగిపోతారు. అదంతా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా కష్టం అన్నమాట. అది మన గరుడ పురాణంలో విష్ణు పురాణంలో ఉంది. అందుగురించి మన పెద్దవాళ్ళు ఎందుకు దానం ఇవ్వండి దానం ఇవ్వండి దానం ఇవ్వండి అని చెప్తారు? ఎందుకు? చిన్నప్పటి నుంచి మీరు గమనించండి, పేరెంట్స్ నేర్పిస్తారు ఓ 10 రూపాయలు, అంటే ఆ రోజుల్లో మేబీ ఓ 1 రూపీ కాయిన్ వెళ్ళండి హుండీలో వేయండి అంటారా? వెళ్ళండి హుండీలో వేయండి. ఎందుకులా నేర్పిస్తున్నారు? దానం ఇవ్వండి దానం ఇవ్వండి దానం ఇవ్వండి. యాక్చువల్గా పూర్వకాలంలో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే దానం ఇవ్వడం. ఇప్పుడు ఉల్టాగా అయిపోయింది. బర్త్డే అంటే ఎవరి బర్త్డే వాళ్ళకి మనం గిఫ్ట్ ఇస్తున్నాము. యాక్చువల్గా అలా కాదు. బర్త్డే అంటే ఎవరి బర్త్డే వాళ్ళు దానం ఇవ్వాలి. ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళు ఇతరులకి భోజనం పెట్టాలి. ఏదైనా మా చిన్నప్పుడు మాత్రం మా పేరెంట్స్ అలానే ట్రైన్ చేశాం. ఏ బర్త్డే మాకు గుర్తులేదు, ఆర్ఫనేజ్కి వెళ్ళలేదు, లేదంటే ఏదో హాస్పిటల్కి వెళ్ళలేదు. 100% హైదరాబాద్లో పుట్టి పెరిగాను నేను. ఎప్పుడు గాంధీ, నీలోఫర్, మహావీర్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళాలి. ఆర్థోపెడిక్ వార్డులో అయినా ఏదో వార్డులో వెళ్ళాలి, ఏదో ఫ్రూట్స్ ఇవ్వాలి, ఏదో అదే ఆర్ఫనేజ్కి వెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా బట్టలు ఇవ్వాలి. దట్ వాజ్ బర్త్డే సెలబ్రేషన్. అలానే ట్రైన్ అయ్యాం. గిఫ్ట్స్ ఎవరు ఇవ్వరు, మేమే ఇవ్వాలి. బర్త్డే అంటే ఇవ్వాలి. అప్పుడు మాకు మా చెల్లికి ఉన్న పోటీ కూడా వేరేగా ఉండేది. నేను 3 హాస్పిటల్స్లో ఇచ్చాను నా బర్త్డే రోజు, నీకు ఓన్లీ 2 హాస్పిటల్స్లో ఇచ్చాం. అది పోటీ. ఇప్పుడు ఎలాంటి పోటీ ఉంది? నాకు నాన్న సామ్సంగ్ X6 ఇచ్చారు, నీకే ఇచ్చారు. అలా మనం తయారు చేస్తున్నాం. మన పిల్లలకి మనం అలా అలవాటు చేస్తున్నాం, మనం అలా తయారు చేస్తున్నాం. అలా కాదు బర్త్డే సెలబ్రేషన్. ఇవ్వాలి. వీ హ్యావ్ టు లర్న్ టు గివ్. గివ్ దాట్ మేక్స్ అస్ హ్యాపీ. దాట్ మేక్స్ అస్ హ్యాపీ. సి, అనుకోకుండా అనుకోని పొద్దున్నుంచి రాత్రి వరకు ఎన్నో పాపాలు చేస్తున్నాం, మనకు తెలియట్లేదు. నేను మాట్లాడుతున్నాను అనుకోకుండా ఎన్ని చిన్న చిన్న ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. అది తప్పదు. మనం వాక్ చేస్తున్నాము, ఎన్నో చీమల మీద కాలేసేస్తున్నాం, మనకి తెలియదు. ఎన్నో అనుకోకుండా మన వాకులతోని మన శరీరంతోని ఎంతో మందికి ఇబ్బంది పెడుతున్నాం, మనకి తెలియదు. ఈ పాపాలన్నీ మనం ఏదో ఒక రోజు భరించాలి. అందుగురించి ఎప్పుడైతే మనం దానం ఇస్తామో, యాక్చువల్గా మానవ జీవితంలో మన మనసు, శరీర, వాకు భగవంతుడికి సమర్పించాలి. కానీ కంప్లీట్గా అది మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే అందరికీ వాళ్ళ వాళ్ళ వ్యవసాయాలు, వాళ్ళ ఇల్లు, ఫ్యామిలీ డ్యూటీస్ ఉన్నాయి. కనీసం మన కష్టపడే సంపాదించిన డబ్బుల్లోని ఎంతో కొంత భగవంతుడికి ఇస్తే మనం ఇంతవరకు చేసిన పని అంతా భక్తి కింద మారుతుంది. లేదంటే ఏం చేస్తున్నారు? ఓన్లీ ఇంద్రియ తృప్తి కోసం మనం పనిచేస్తున్నాము. ఒక పర్సన్ ఏం చేస్తాడు? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఒకటే, నేను ఎలా డబ్బులు సంపాదించాలి, నేను ఎలా నా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవాలి. దాని బదులు కనీసం ఆ ఒక కష్టపడిన డబ్బులు ఏదైతే మీరు సంపాదిస్తున్నారో, ఎండ్ ఆఫ్ ద మంత్ ఏదైతే మీకు శాలరీ వస్తుంది, దాని నుంచి ఎంతో కొంత భగవంతుడికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు ఆ నెలంతా కష్టపడింది కూడా భగవద్భక్తి కింద మారిపోతుంది. అండ్ భగవంతుడికి కావాల్సింది చాలా తక్కువ. మీ దగ్గర భగవంతుడు గొప్పగా ఏమీ ఆశించట్లేదు. ప్రేమంతో విదౌట్ భగవద్గీత 17th chapter 20th శ్లోకాలు భగవంతుడు చెప్తారు. దానం కూడా ఎలాంటి దానం ఉండాలి, 4 or 5 క్వాలిటీస్ చెప్పారు. దానం ఇచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, అంటే నాకు వెనక ఇది కావాలి అని ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దానం ఇచ్చినప్పుడు ప్రాపర్ ప్లేస్లో ఇవ్వాలి, కరెక్ట్ ప్లేస్లో, మీరు ఎక్కడిస్తున్నారు, ప్రాపర్ టైంలో ఇవ్వాలి. ప్రాపర్ టైం ఏంటి దానం ఇవ్వడానికి, ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది, కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇస్తామండి, అదేంటి లాభము, ఇప్పుడు అవసరము, ఇప్పుడు వేస్తున్నాం మనం, ఇప్పుడు మనం మడ్ సిమెంటు బ్రిక్స్ ఇప్పుడు కావాలి. ప్రాపర్ టైంకి ఇవ్వాలి, ప్రాపర్ ప్లేస్కి ఇవ్వాలి, ప్రాపర్ పర్సన్కి ఇవ్వాలి. మీరు 2007లో విని ఉంటారు, స్కాట్లాండ్లో ఒక క్వీన్ 74 crores తన కుక్క పేరు మీద రాసి వెళ్ళింది 2007లో. గూగుల్లో చూడండి, 74 crores తన కుక్క పేరు ట్రబుల్, ట్రబుల్ అన్నమాట, ట్రబుల్ మీద రాసి వెళ్ళిపోయిందనమాట. ప్రాపర్ పర్సన్కి ఇవ్వాలి. చాలామంది అంటారు ఓహో ప్రాపర్ పర్సన్ అంటే మాకు ఎలా తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం ఎవరికైతే దానం ఇస్తున్నామో ఆ పర్సన్కి అర్హత ఉందో లేదో, ఆ డబ్బుల్ని వాళ్ళు సరిగ్గా ఉపయోగిస్తారో లేదు. అందుగురించి ప్రభుపదుల వారు ఈవెన్ బెగ్గర్స్కి డబ్బులు ఇచ్చినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రభుపద వారు చెప్పేవారు, డోంట్ గివ్ మనీ, ప్రసాదం ఇవ్వండి, ప్రసాదం ఇవ్వండి. ఎందుకంటే బెగ్గర్స్కి 2 rupees ఇచ్చామో 5 rupees ఇచ్చామో, వాళ్ళు వెళ్ళి దానికి సిగరెట్ కొన్నారనుకోండి, ఆ దానికి మీరు కూడా షేరింగ్ చేయాలి, వాళ్ళు చేసిన పాపంకి మీరు కూడా షేర్ చేయాలి. సో ప్రభుపద ఎప్పుడు చెప్పేవారు, ప్రసాదం ఇవ్వండి, ప్రసాదం ఇవ్వమని చెప్పేవారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి, ప్రాపర్ ప్లేస్, ప్రాపర్ టైం, ప్రాపర్ పర్సన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్. అలా ఎవరైతే దానం ఇస్తారు భావంతోనే, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇస్తే, అన్కండిషనల్గా ఇస్తే అది ప్రేమంతో ఇచ్చినట్లే, మెకానికల్గా కాదు. నాకు పేరు వస్తుంది, నా పేరు పెడతారు టెంపుల్లో, ఆ భావంతో కాదు, విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఇవ్వాలి, ప్రేమంతో ఇవ్వాలి. గజేంద్రుడు భగవంతుడికి ఏమిచ్చాడు, ఒక్క పద్మ పువ్వు. భగవంతుడు ఏమిచ్చారు వెనక, ముక్తిని ప్రసాదించేశారు. ఏమిచ్చాడు అతను, ఓన్లీ ఒక కమల పువ్వు. సుధామ ఏమిచ్చాడు భగవంతుడికి, అటుకులు. భగవంతుడు వెనక ఏమిచ్చారు, మొత్తం ఐశ్వర్యాన్ని ఇచ్చేశారు భగవంతుడు, అవునా కాదా. శబరిమాత ఏమిచ్చింది, ఇంగిలి చేసిన రేగి పండు. భగవంతుడు ఏమిచ్చారు శబరిమాతకి, ఫ్రీ టికెట్ టు గోలోక, వైకుంఠానికి ఫ్రీ టికెట్ ఇచ్చేశారు భగవంతుడు. హ్యాపీగా ఆవిడ వైకుంఠధామానికి తిరిగి వెళ్ళిపోయింది. సో ఇచ్చే వస్తు పెద్దది కాదు, భావము ప్రేమము. అయితే ఇది బాగా చెప్పారు మాతాజీ, మేము కూడా టెంపుల్కి డొనేషన్ ఇవ్వకుండా రేగి పండు ఇచ్చే వెళ్తాము. మీ సామర్థ్యం ఎంత ఉంది అంత ఇవ్వాలి, మీ సామర్థ్యం ఎంత ఉంది. ఒకనప్పుడు బుద్ధ చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే తనతో పాటు అజాతశత్రు, తన సెక్రటరీ, సర్వెంట్స్ అందరూ ఉన్నారు. ఒక ఆమె వచ్చి దానిమ్మ పండు, అది కూడా మొత్తం కాదు, హాఫ్ దానిమ్మ పండు వచ్చి బుద్ధకి ఇస్తుందన్నమాట. బుద్ధ వెంటనే నిలబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఎంత గొప్పగా ఆవిడకి ఏదో సన్మానం ఇచ్చి అది తీసుకున్నారు. పక్కనే ఆ బింబాసురు, అజాతశత్రు, మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, మేము ఎంతో డబ్బులు ఇచ్చాము, గోల్డ్ కాయిన్స్, ఈ కాయిన్స్, ఆ కాయిన్, ఎంత ఇచ్చినా కూడా మాకు ఎప్పుడు అంత రెస్పెక్ట్ మీరు ఇవ్వలేదు, ఈవిడ ఇంత ఇస్తే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. అప్పుడు బుద్ధ అన్నారనమాట, మీరు మీ దగ్గర ఇంకా ఎక్కువ ధనం ఉంది, మీరు దాంట్లో ఎంతో కొంత భాగం ఇచ్చారు, ఈవిడ దగ్గర ఉన్నది ఇది ఒక్కటే కానీ మొత్తం నాకు సమర్పించింది, అందుగురించి తనకి అంత సన్మానం ఇచ్చాను. భగవంతుడు మనం ఏమి ఇచ్చామో చూడరు, మనం ఏమి ఉంచేసామో అది చూస్తారు, మన సామర్థ్యం ఎంత ఉంది. భగవంతుడి కోసము 2 suitcases తల మీద తీసుకున్న శక్తి ఉంటే 3వ ట్రై చేయాలి, కానీ అప్పుడు ఒక్క చిన్న పౌచ్ పట్టుకుంటే భగవంతుడు అప్రిషియేట్ చేయరు. రామసేతు కట్టినప్పుడు ఏమైంది, ఉడత కూడా చిన్న మట్టి వేసింది, ఆ కోతిలు, హనుమంతుడు పెద్ద పెద్ద చెట్లు వేశారు, కానీ భగవంతుడు ఇద్దరు సేవని సమానంగా చెప్పారు. ఎందుకు, హైయెస్ట్ కెపాసిటీ, వీ షుడ్ డూ అకార్డింగ్ టు అవర్ హైయెస్ట్ కెపాసిటీ, మనం ఎంతవరకు చేయగలుగుతాం, మన హైయెస్ట్ కెపాసిటీ వరకు మనం చేస్తే దెన్ కృష్ణ బికమ్స్ హ్యాపీ. బద్రీనారాయణ ప్రభు చాలా చక్కని జోక్ చెప్పేవారు. ఆయన చిన్నప్పుడు ఇస్కాన్ టెంపుల్లో వాళ్ళ పేరెంట్స్తో వెళ్తే వాళ్ళకి తనకు ఒక సేవ ఇచ్చారనమాట. ప్రసాదం తీసుకున్న తర్వాత అందరు వెళ్ళిపోతూ ఉంటే అతను చిన్న డబ్బా పట్టుకొని ఎవరైనా ఏదైనా డొనేషన్ ఇస్తారని నిలబడేవాడనమాట. సో తను ప్రతిసారి ఎవరు ఏమి ఇస్తారు గమనించేవాడు కాదు, కానీ ఎవరు ఎంత ఉంచేస్తాడు పాకెట్లో అది చూసేవాడనమాట. అది ఇవ్వండి ప్రభుజీ, అది ఇవ్వండి ప్రభుజీ, ఎందుకంటే పాకెట్లు తీస్తారు, కొంచెం వేస్తారు కొంచెం పెట్టేస్తారు, అది ఇవ్వండి అని చెప్పేవారనమాట. సో భగవంతుడు అది గమనిస్తారు ఎంత మనము ఉంచేస్తున్నాము, మన దగ్గర ఎంత సామర్థ్యం ఉంది ఆ సామర్థ్యంతో చేస్తే భగవంతుడు హ్యాపీ అవుతారు. సో గివింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్పెషలీ ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది మన దగ్గర, ఈరోజు ఒక ఆపర్చునిటీ నిలబడి ఉంది. చక్క భగవంతుడు, వామన్ పురాణం చూడండి, విష్ణు పురాణం చూడండి, విష్ణు ధర్మోత్తరులో చూడండి, నరసింహ పురాణంలో కూడా అంటారు, ఒక టెంపుల్ కోసం ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తే, ఒక విష్ణు టెంపుల్ కోసం, ఆ టెంపుల్లో ఎన్ని అణువులు ఆటమ్స్, ఆ టెంపుల్లో ఎన్ని అణువులు ఉన్నాయి అన్ని సంవత్సరాలు వాళ్ళు స్వర్గలోకంలో నివసించవచ్చు. అలానే విష్ణు పురాణంలో అంటారు, ఎవరైనా టెంపుల్ కోసం డొనేషన్ చేస్తే వాళ్ళు ఏడు తరాలు, వాళ్ళు ఫోర్ ఫాదర్స్ ప్రతి ఒక్కరికి భగవద్భక్తి చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ నరసింహ పురాణంలో అంటారు, ఎవరైతే నరసింహస్వామి టెంపుల్ కడతారు, బాలాజీ టెంపుల్ కడతారు, వాళ్ళు డైరెక్ట్ వైకుంఠానికి వెళ్ళగలుగుతారు. సో భగవంతుడు సేవ చేసే చాలా మంచి అవకాశం మన దగ్గర నిలబడి ఉంది. మొన్న ఒక చక్కని కథ విన్నాను, ఒక అతని పేరు మూర్ఖానంద్. ఆ మూర్ఖానంద్ ఏం చేసేవాడంటే, తనకి భగవద్ భక్తి లేదు, ఎల్లప్పుడూ ఎలా ఇంద్రియాల తృప్తి కోసం ఏదో ఒకటి పనిచేస్తూ ఉండేవాడనమాట. అయితే ఒక్కరోజు తను ఒక కమల పువ్వు తీసుకొని పడవలో వెళ్ళిపోతూ ఉంటున్నాడనమాట. సో వెళ్ళిపోతూ ఉంటే చాలా గాలి రావడం వల్ల ఆ పువ్వు చేతి నుంచి జారిపోయి నీళ్ళు పడిపోయింది. నీళ్ళు ఎలాగో పడిపోయింది కదా అంటే అతను ఊరికే చెప్పేశాడు, ఎలాగో పడిపోయింది కదా, నారాయణ సమర్పయామి, భగవంతుడికి వెళ్ళింది అని. కానీ జీవితంలో ఇంకేది మంచి పని చేసేవాడు కాదనమాట. ఎప్పుడైతే తను చనిపోయిన తర్వాత యమరాజ్ దగ్గరికి వెళ్ళాడు, యమరాజ్ చిత్రగుప్తు అడుగుతున్నారనమాట ఇతను ఏమేం పాప కార్యక్రమాలు చేశారు. సో వాళ్ళందరూ కంప్యూటర్లో చూసుకుంటున్నారు, పాపమే పాపము, పుణ్యం ఏమీ చేయలేదు. యమరాజ్ అంటారనమాట, సరిగ్గా చూడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఓకే, చిన్న యెల్లో కలర్ లైన్ వచ్చింది, ఒక్క పుణ్యం చేశాడు. ఏం పుణ్యం చేశాడు? అదే ఆ పువ్వుకి నారాయణ సమర్పయామి అని చెప్పాడు, అదే ఒక పుణ్యం చేశాడు. సో ఆ పుణ్యం గురించి తనకి కనీసం ఒక 5 మినిట్స్ అయినా స్వర్గవాసం ఇవ్వాలి వాళ్ళ రూల్స్ ప్రకారం. సో వాళ్ళు వెళ్ళి మూర్ఖానందకి అడుగుతారనమాట, అయితే బాబు నువ్వు మొత్తం పాపమే చేశావు, జీవితం అంతా నరకలోకంలో ఉండిపోవాలి, కానీ 5 నిమిషాల కోసం నువ్వు స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, ఏం చేయాలనుకుంటున్నావు? అతను అంటాడు, పోన్లే 5 నిమిషాలైనా 5 నిమిషాలు ఎంజాయ్ చేసి వస్తాను, నేను స్వర్గలోకానికి వెళ్తాను. దాన్ని తీసుకువెళ్తారు. స్వర్గలోకానికి వెళ్ళినప్పటికీ అక్కడ మంచి తోట ఉందనమాట, చాలా మంచి పువ్వులు ఉన్నాయి, మంచి తోట గార్డెన్ ఉంది, ఇంద్రపురి అంటారు, ఇంద్ర ఎక్కడైతే ఇంద్రుడు తాలూకా భవనం ఉంది. సో అతను అంటాడు, నాకు ఒక కత్తి కావాలి, సిజర్ కావాలి. సో ఈ ద్వారపాలకులు నవ్వుతారనమాట, 5 నిమిషాలే ఉన్నావు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేసుకో, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, సిజర్తో ఏం చేసుకుంటావు? సరే నేను కోరుకుంది ఏది ఇవ్వాలి కదా, 5 నిమిషాలు నా టైం కదా, నేను ఏం అడిగితే ఇవ్వాలి, సరే తీసుకో అంటారు. అప్పుడు ఏం చేస్తారు, వెంటనే ఆ కత్తి తీసుకొని ఆ తోటలో ఉన్న ప్రతి ఫ్లవర్కి కట్ చేసి నారాయణ సమర్పయామి మొత్తం ఫటాఫట్ కట్ చేసేసుకుంటాడు, 5 కంప్లీట్ అయిపోతాయన్నమాట. ఇంకా మళ్ళీ యమరాజ్ తన్ని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతారు యమరాజ్ దగ్గరికి ఆ దూతులు. ఇప్పుడు యమరాజ్ మొదలు పెడతారు, కంప్యూటర్ ఓపెన్ చేయాలి కదా. ఇప్పుడు ఏ నరకాలు కూడా, మొన్న నేను చక్కని విన్నాను, నరకాలు కూడా 28 టైప్స్ ఆఫ్ నరకాన్ని గురించి చాలా మంచి మెసేజ్ వచ్చింది, ఏ పాపం చేస్తే ఏ నరకానికి వెళ్తారని. సో ఇప్పుడు మెను చదవాలి కదా, ఎక్కడ మెను కార్డ్ చదవాలి కదా, మొత్తం కంప్యూటర్ ఓపెన్ చూస్తే నిల్, ఏ పాపకర్మాలు లేదనమాట, మొత్తం పోయాయి. సో అప్పుడు యమరాజ్ అంటారనమాట, చాలా తెలివైన వాడు, ఇంకా జీవితం అంతా నువ్వు స్వర్గలోకంలో ఉండిపోగలుగుతావు, ఏం చేశాడు, ఓన్లీ నారాయణ సమర్పయామి, చాలా సింపుల్గానే. సో ఈ అవకాశం మన దగ్గర ఉంది, మన అందరూ ఒక టీమ్గా ఫామ్ చేసి విశాఖపట్నం వాసులు మన అందరూ, ఎందుకంటే ఈ టెంపుల్ మన కోసమే కాదు తర్వాత తరాల కోసం కూడా, పిల్లలు తర్వాత పిల్లలు అందరి కోసం ఈ ఒక చాలా మంచి సెంటర్. ఇక్కడ వచ్చి వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు, భగవంతుడు గొప్పవాడు అందరికీ తెలుసు, కానీ ఎంత గొప్పవాడు తెలవడానికి శాస్త్రం చదువుకోవాలి. ఇక్కడ ఇది ఒక కల్చరల్ సెంటర్, ఇక్కడ వచ్చి శాస్త్ర అధ్యయనం చేసుకుంటారు, ఇక్కడ వచ్చి భగవంతుడి గురించి తెలుసుకుంటాడు. సో ఇది చాలా మంచి అవకాశం. మన అందరూ కష్టపడి ఈ టెంపుల్ని త్వరలో కంప్లీట్ చేయాలి. ఇది మామూలు దేవాలయం కాదు, ఇది మన ప్రేమ మందిరము. భగవంతుడి పట్ల మన ప్రేమని మనము ఇలా నిరూపించాలి. ప్రతి ఒక్కరు అంటారు నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం, కానీ ఇది ఒక అవకాశం ఉంది నీకు కృష్ణుడు అంటే ఎంత ఇష్టం నిరూపించడానికి. మీ అందరు పాస్బుక్లో తీసుకొని ఇక్కడ హుండీలో వేసేయాలి, అప్పుడు అర్థమవుతుంది మీ కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉంది. మీద మీరు ఇక్కడ భగవంతుడి కోసం గుడి కడితే అక్కడ చింతామణి ధామంలో భగవంతుడు మీకోసం ఎదురు చేసి ఉన్నాడు. వైకుంఠంలో వెల్కమ్, వైకుంఠ వాసులు, వైకుంఠ పార్షదులు అందరూ మాలా తీసుకొని రెడీగా ఉంటారు. ఈ గొప్ప భక్తుడు వచ్చాడు, చక్కని గుడి కట్టేసి వచ్చారు కింద భూప్రపంచంలో భగవంతుడి కోసము. కానీ ఆ చింతామణి ధామంలో మనం వెళ్ళాలంటే మణి చింత ఇక్కడే వదిలేయాలి. ఆ మణి చింత వదిలేయాలి. ఆ మణి చింత ఎలా వదిలేయాలి? ఇస్కాన్ టెంపుల్కి బ్లాంక్ చెక్ రాసి ఇచ్చేయాలి. సో ఇక్కడ రఘునాథ్ గోస్వామి ఎంత ప్రేమంతో భక్తులకి సేవా చేసే అవకాశం దొరికిందని ఎంత ఆనందంగా ఉన్నాడు. సో వెంటనే తను ఏం చేస్తాడు, తన సేవకులందరినీ పిలిచేసి ఈ అటుకులు, పెరుగు, పాలు, అరటిపండు, తర్వాత మామిడికాయ అన్నీ తెప్పిస్తాడనమాట. సో ఎప్పుడైతే తను అందరినీ ఈ విందుకి ఎవరిని ఆహ్వానించే అవసరం లేదనమాట, ప్రతి ఒక్కరూ వేరే వేరే ఊరు నుంచి కూడా అక్కడ అందరు జమ అయిపోతారు. సో అక్కడ ఏం చేస్తారంటే రెండు మట్టి కుండలు తయారు చేస్తారు. ఒక మట్టి కుండలో అరటిపండుతో పాటు అటుకులు అండ్ పాలు, ఇంకొక మట్టి కుండలో అరటిపండులు, తర్వాత అటుకులు అండ్ పెరుగు. సో ప్రతి ఒక్కరికి రెండు రెండు మట్టి కుండలు ఇస్తారనమాట. అండ్ ప్రతి ఒక్కరు హరి 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 అంటూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. ఇక్కడ చైతన్య చైతామిత్రంలో అంటున్నారు, ఎంతలాగా జనాలు వచ్చారంటే నిలబడడానికి చోటు లేదు. దాని ప్రతిఫలంగా ఏం చేశారంటే కొందరు గంగా నది లోపలికి వెళ్ళిపోయారు, సగం గంగా నదిలో మునిగి ఉన్నారు, పైన తింటున్నారు. కొంతమంది చెట్టు పైన ఎక్కిపోయి తింటున్నారు. సో అలా ఉంది ఆ వాతావరణం అనమాట. ప్రతి ఒక్కరు తింటున్నారు, తినేసి రఘునాథ గోస్వామిని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, ఆశీర్వాదము ఇస్తున్నారనమాట. సో ఈరోజు మనం సెలబ్రేట్ చేసిన ఈ పండుగ 500 ఇయర్స్ బ్యాక్ రఘునాథ్ గోస్వామి సెలబ్రేట్ చేసిన పండుగ. ఈరోజు కూడా మనం మాయాపూర్ ధామంకి వెళ్తే పాణిహాటి అని ఒక ప్రదేశం ఉంది. ఈరోజు కూడా మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు మధ్యాహ్నం అది చేసి ఉంటారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, ప్రతి ఒక్కరికి ఆ అటుకులు విందు తినిపిస్తారు. ఈరోజు మీ అందరి కోసం కూడా చక్కని అటుకులు విందు తయారు చేసి ఉంది. ప్రతి ఒక్కరు ప్రవచనం అయిన తర్వాత డ్రామా ఉంటుంది, డ్రామా తర్వాత సంధ్య హారతి ఉంటుంది, హారతి తర్వాత ప్రతి ఒక్కరు హరి హరి అంటూ ఆ పండుగలో ఆ అటుకులు విందు తినాలి, దానిలో మీరు పాల్గొవాలి. సో దిస్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ పనిష్మెంట్. ఈ ఫెస్టివల్ ఆఫ్ పనిష్మెంట్లో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, గురువు లేకుండా డైరెక్ట్గా భగవంతుడిని అప్రోచ్ చేయలేము. ఇక్కడ రఘునాథ్ గోస్వామి నిత్యానంద ప్రభు ద్వారా వెళ్ళినప్పుడే చైతన్య మహాప్రభుని చేరగలుగుతారు. మీరు తర్వాత మున్ముందు ఆ కథ వస్తుంది, ఎలా మొత్తం మీద రఘునాథ్ గోస్వామి చైతన్య మహాప్రభుని చేరగలుగుతారు. అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, వైష్ణవాల్ని భోజనం పెట్టుకోవడం, వైష్ణవాల్ని ప్రసాదం ఇవ్వడం, వైష్ణవాళ్ళు ఒక కృప. చాలామంది నాకు కృప ఇవ్వండి, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఏదో జబర్దస్తిగా చాలామంది నేను గమనించాను. ఏదైనా సాధువుల్ని చూసి, ఎవరికైనా చూసి జబర్దస్తి వాళ్ళ చేతి తీసుకుని ఇలా హెడ్ మీద పెట్టేస్తారు. అలా పెట్టే వల్ల ఆశీర్వాదం రాదు. నిజంగా మనకి భక్తుల తాలూకా బ్లెస్సింగ్స్ కావాలంటే మన ఒక వ్యవహారం అలా ఉండాలి. వాళ్ళని సంతోషపరచడానికి మనం ఏమనుకుంటామంటే కృప అంటే మేబీ ఏదో లాకర్లో ఎఫ్డీ లాగా పెట్టేసి ఉన్నారేమో మనం చెప్తే మనకి కృప ఇచ్చేస్తారు. మన ఒక వ్యవహారం అలా ఉంటే భక్తులు ఆనందించి లోపల నుంచి ఆశీర్వాదం ఇస్తారు, ఓ ఇతనికి కృష్ణుడు దొరకాలి, ఎంత చక్కని సేవ అందిస్తున్నారు. అందుకోసం రఘునాథ్ గోస్వామి ఇలా ఈ యొక్క పండుగని ఏర్పాటు చేసి భక్తులందరికీ ఫీడ్ చేశారు. సో దానం ఇవ్వడము, భక్తుల్ని ఫీడ్ చేయడము, ఇతరుల్ని సేవ అందించడము, ఇట్ కమ్స్ బై హ్యాబిట్. సడన్గా వన్ డే ఈరోజు ప్రవచనం విన్నాను మరుసటి రోజు చేసేస్తానని అవ్వదు. సో మెల్లమెల్లగా మనం హ్యాబిట్ క్రియేట్ చేయాలి, మెల్లమెల్లగా మనం ఇవ్వాలి, ఆసక్తి వదిలేయాలి. ఏదైతే మనం ఇస్తున్నామో ఎలాగో తిరిగి మళ్ళీ మనకి బ్యాక్ అది వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు. మనం ఎవరికైనా సీ ద నేచర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కోర్స్. మేము చిన్నప్పుడు ఒక చాలా చక్కని కథ వినేవారం, ఈవెన్ ఇఫ్ యు మస్ట్ బి నోయింగ్ అబౌట్ విన్స్టన్ చర్చిల్. డూ యు నో హిస్ స్టోరీ? Do you know who is Winston Churchill? లీవ్ ఇట్, ఐల్ టెల్ యూ సమ్ అదర్ స్టోరీ విచ్ ఇస్ లిటిల్ ఈజీ టు అండర్స్టాండ్. ఒక అతను చిన్న బాబు, డబ్బులు లేదు, చాలా ఆకలిగా ఉంది. సో షాప్లో బేకరీలో పైన బ్రెడ్స్ పెట్టుకుంటారు, బయట అలా కనిపించినట్లు ఉంటాయి బ్రెడ్ కేకు. తను ఆకలి వేసింది కదా, ఆ బ్రెడ్ తీసుకొని పారిపోతూ ఉంటాడనమాట. పారిపోతే ఆ షాప్ కీపర్ కూడా తన వెనక పరిగెత్తి తన్ని పట్టుకొని, నీకు పోలీస్కి అప్పచెప్పమంటావా, ఎందుకు ఇలా చేస్తున్నావు, అది ఏం తీసుకున్నావు అని చూస్తున్నారు. పక్కన ఇంకొక షాప్ ఉంది, తను కూడా బ్రెడ్ సూపు అలా సేల్ చేస్తుంటాడు, వెజిటేబుల్ సూప్స్ అని తిని చూసి బాధపడి, సరే సరే వదిలేయండి, నేను డబ్బులు పే చేసేస్తాను. ఏం తీసుకున్నాడు, మూడు బ్రెడ్ తీసుకున్నాడు. సరే డబ్బులు పే చేసేస్తాడు. ఈ అబ్బాయికి నచ్చ చెప్తాడు, బాబు నువ్వు ఇలా చేయొద్దు, తన షాప్ నుంచి కూడా కొంచెం ఎంతో కొంత ఇస్తారు, తను వెళ్ళిపోతాడు. అయిపోయింది. ఇప్పుడు ఈ పర్సన్ తాలూకా నేచర్ చాలా మంచిది, ఎవరు వచ్చినా, ఏ అడిగే వాళ్ళు వచ్చినా, ఏ బెగ్గర్స్ వచ్చినా, ఎవరు వచ్చినా తను ఫుడ్ ఇచ్చేవాడు అనమాట. 30 ఇయర్స్ తర్వాత, ఇది నిజమైన ఘటన, 30 ఇయర్స్ తర్వాత తనకి హార్ట్ అటాక్ వచ్చింది. చిన్న క్యాంటీన్ ఏదో ఇడ్లీలు పెట్టుకోవడమైనా సూపు అలాంటివి పెట్టుకొని పక్కనే వాళ్ళ అమ్మాయి కూడా ఏదో అందిస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మాయికి ఎప్పుడు కోపమే, నాన్న ఎవరొచ్చినా వెంటనే ఏదో ఇస్తూ ఉంటాడు, ఎవరొచ్చినా ఇచ్చేస్తూ ఉంటాడు. అదేంటి, మనం బిజినెస్ చేస్తున్నాం కదా, దానం కోసం ఓపెన్ చేయలేదు కదా ఈ క్యాంటీన్లీ. కానీ 30 ఇయర్స్ తర్వాత తన షాప్లో పనిచేస్తూ ఉంటూ తనకి హార్ట్ అటాక్ వస్తుంది. ఇదంతా జరిగింది ఆ రోజుల్లో, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ కాస్ట్లీ నౌ, వెరీ ఫ్రీక్వెంట్లీ ఎవ్రీబడి ఇస్ గెటింగ్ హార్ట్ అటాక్స్ విత్ మెనీ డాక్టర్స్, సో బికమ్ లిటిల్ చీప్. చాలా కాస్ట్ అనమాట హార్ట్ సర్జరీ చేయాలి అండి. మొత్తం మీద తనకి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అండ్ చాలా పెద్ద బిల్ వస్తుందన్నమాట. సో ఈ అమ్మాయికి ఇప్పుడు తెలియట్లేదు, ఎందుకంటే చిన్న క్యాంటీన్, అది ఎలా నేను డబ్బుల్ని ఇస్తాను అని. సో మొత్తం మీద ఏడుస్తుంది, ఏడుస్తూ ఉంటే ఆ స్ట్రెచర్లో తీసుకువెళ్ళిపోతారు, వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేసేస్తారు, బయటకు వచ్చేస్తారు. ఈ అమ్మాయి షాక్, ఇంతాక బిల్ ఇచ్చారు, నేను చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేదు, ఏంటి లోపల తీసుకుని వెళ్ళిపోయారు అంటే, అప్పుడు వాళ్ళు ఒక కాగితం ఇస్తారు. ఆ కాగితంలో చూస్తే సర్జరీ బిల్ 0, హాస్పిటల్ ఫీజ్ 0, అకామిడేషన్ ఫీజ్ 0, అండ్ కింద రాస్తారు ఎవ్రీథింగ్ వాజ్ పేడ్ బ్యాక్ 30 ఇయర్స్ బిఫోర్, 3 loaf ఆఫ్ బ్రెడ్ అండ్ 1 glass ఆఫ్ వెజిటేబుల్ సూప్. అమ్మాయి షాక్. లోపల డోర్ వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఆ పర్సన్ డాక్టర్గా తయారయ్యాడు, ఎవరైతే 30 సంవత్సరాల కిందట ఆ 3 pieces ఆఫ్ బ్రెడ్ సూపు దొంగిలించాడు. చక్కగా రాశారు, 30 ఇయర్స్ బ్యాక్ యూ హ్యావ్ పేడ్ ఫర్ ఎవ్రీథింగ్. సి, డోంట్ వరీ, నేచర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వే, ఇట్ విల్ రీపే యూ బ్యాక్. మనము చాలా పిషనరీగా తయారవుతున్నాం, ఎందుకు ఇవ్వాలి నేను, నో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ, డోంట్ వరీ, ఇట్ విల్ కమ్ బ్యాక్, లార్డ్ హ్యాజ్ హిస్ ఓన్ వే. మనం ఏదైతే చేస్తున్నామో, చిత్రగుప్త ప్రతిదీ రాస్తున్నాడు, ఇతను చూడలేదు, అతనికి తెలియలేదు నేను ఇచ్చానని అనుకోవద్దు. ప్రతిసారి భగవంతుడు చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎవరికి సాయం చేస్తున్నారు, అన్నీ భగవంతుడు చూస్తున్నారు. మనం మంచిగా పెద్ద హార్ట్తోని ముందుకి రావాలి. సో ఈ హ్యాబిట్ అనేది మనము డెవలప్ చేయాలి. వెంటనే మేము పెద్దగా ఇవ్వలేమని కొంచెం కొంచెంతో మొదలు పెట్టాలి. ఏదైతే మనం హ్యాబిట్గా తయారు చేస్తాం, మన పిల్లలు కూడా మనకి బాగా గమనిస్తున్నారు. చాలామంది పేరెంట్స్, నేను సిరిపురంలో స్కూల్ నడుస్తున్నాను కదా, చాలామంది పేరెంట్స్ అంటారు, మేడం మా పిల్లలు షేరింగ్ రాదు మేడం, మేము ఎంత చెప్పినా షేరింగ్ చెయ్యరు, ఇద్దరు ఫైటింగ్ చేస్తూ ఉంటారు, టాయ్స్ షేర్ చెయ్యరు, ఇది షేర్ చెయ్యరు, ఎందుకు ఇలా చేస్తారు, వాళ్ళు ఎందుకు షేర్ చెయ్యరు. నేను ఒకటే అడుగుతాను, మీరు షేర్ చేస్తున్నారా, మీ వస్తువులు మీరు షేర్ చేయట్లేదు, పిల్లలు ఎలా షేర్ చేస్తారు. మనకి ఎప్పుడు 2 rules ఉంటాయి, మన కోసం వేరే రూల్స్, పిల్లల కోసం వేరే రూల్స్. పిల్లలు చూస్తున్నారు మా నాన్న ఎలా పెద్ద నాన్నతో ప్రాపర్టీ కోసం ఫైటింగ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఏం షేరింగ్ లేదు, నన్ను షేర్ చేయమంటాడు టాయ్ అని ఎలా నేర్చుకుంటాడు. ఆచరించి మనము చూపించాలి. సో చిన్న చిన్న మన ఒక వ్యవహారం, మన ఒక ప్రవర్తన ఎలా ఉంది, పిల్లలు కూడా అక్కడే నేర్చుకుంటారు. సో చిన్నప్పటి నుంచి ప్రతిదీ మనము, మన ప్రతి ఒక్క వ్యవహారంలో అది ఉండాలి. టెంపుల్లోనే కాదు, మన ఇంట్లో అయినా ఎక్కడైనా, వీ హ్యావ్ టు కీప్ అ బిగ్ హార్ట్. అండ్ మనం ఎలాంటి అలవాటు పెట్టుకుంటే జీవితం అంతా అదే ఉండిపోతుంది. అండ్ ఇప్పటి నుంచి మన ధనం మీద, మన ప్రాపర్టీ మీద ఆసక్తి తక్కువ చేస్తే మంచిది, లేదంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అప్పుడు నేను ఆసక్తి వెంటనే తీసేస్తానంటే అవ్వదు. మీరు ఈరోజు ఆఫీస్లో 9 to 5 పని చేస్తున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, మీరు స్విచ్ ఆఫ్ చేయలేరు. సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చండి, మీ మైండ్ని స్విచ్ ఆఫ్ చేయలేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు హోల్ డే ఏ పని చేస్తారు, రాత్రి కలలో కూడా అదే వస్తుంది. అలానే మీరు జీవితం అంతా ఏం చేస్తారు, ఎండ్ ఆఫ్ ద లైఫ్ అదే ఆలోచన వస్తుంది. మనం జీవితం అంతా ఏం చేస్తాం, మే మే మే, ఇది నాది 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 నాది. మేక ఏం చేస్తుంది, మే మే, అవునా, మేక ఏం చేస్తుంది. సంస్కృతిలో ఒక చాలా చక్కని శ్లోకం ఉంది, అసన్నమ్మే వసన్నమ్మే జయామే, అసన్నమ్మే వసన్నమ్మే జయామే. బంధువర్గ బంధువర్గమే ఇది మే 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 కర ఇది మే 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 కురువంతం ఇది మే 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 కురువంతం కలో కలో వృక్తో హంతి హంతి పురుషాజం. మే 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 అనడం అసన్నమ్మే తింటూ ఇది నాది నాది నేను తినేయాలి. వసన్నమ్మే ఇది నా హౌసు నా ఇల్లు పో. డాగ్ పెట్టుకుంటారు ఎవరు రాకూడదు ఇక్కడ, కుక్క పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరు ఎవరింటికి వెళ్ళినా ఏమవుతుంది, బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డు పెడతారు. లోపల ఉన్నవాళ్ళు మనుషులా కుక్కలమని తెలియదు, బివేర్ ఆఫ్ డాగ్ అని చెప్పారు అంతే, లోపల ఎవరు నివసం తెలియదు. అసనమ్మే వసనమ్మే జయామే నా భార్య నా పిల్లలు నాది. బంధువర్గమే నా ఫ్రెండ్స్ నా రిలేటివ్ నా సొసైటీ నా సర్కిల్ ఇది మే 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 కురువంతి. ఎప్పుడు ఇది నాది నాది నాది. మొత్తం మీద ఏమవుతుంది, ఆ మొగ మేక అలా చెప్పినప్పుడు మొత్తం మీద ఏమవుతుంది, అలా చెప్తూ చెప్తూ స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతుంది, కసాయి టక్కని తల నరికేసి పడేస్తాడు. మనం కూడా జీవితం అంతా మే 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 అంటాం, ఇది నాది నాది నాది. చివరిలో యమరాజు తీసుకొని వెళ్ళిపోతాం. ఎక్కడ పోయింది మీది మీది, అన్నీ ఇక్కడే ఉండిపోయింది, మీరే వెళ్ళిపోయారు, మీరే మైనస్ అయిపోయారు, అన్నీ అన్నీ ఇక్కడే ఉండిపోయాయి, అన్నీ ఇక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు నుంచి అలవాటు చేయాలి, ఇప్పుడు నుంచి అలవాటు చేయాలి. ఇది నాది కాదు ఆసక్తి పెంచకూడదు, ఆసక్తి పెంచకూడదు. చివరిలో తీలేము, భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు, ఎం ఎం వాపి స్మరణ్ భావితంతే కలేవరం తమ్ తమ్ ఇవేతి కౌంతేయ సదా తద్ భావ భావిత. మీరు దేహాన్ని త్యాగం చేసినప్పుడు చివరి సమయాల్లో దేని గురించి అయితే ఆలోచిస్తున్నారు ఆ రూపాన్ని మీరు పొందుతారు. సో చివరి సమయాన్ని మీ ఇంట్లో ఉన్న కుక్క గురించి ఆలోచిస్తే కుక్క రూపంలో వెళ్తారు, లేదు మీ భార్య గురించి ఆలోచిస్తే ఒక స్త్రీ రూపంలో మీరు మళ్ళీ పుడతారు. అయితే మాతాజీ మేము ఇప్పుడు ఏం కావాలి చేసుకుంటాము, చివరిలో మేము చాలా జాగ్రత్తగా రాధా దామోదర్ ఫోటో పెట్టుకుందాము అంటే అది అవ్వదు, చివరిలో అవ్వదు. ఏ పిల్లలకి మనం నచ్చ చెప్తుంటాం కదా, హోల్ ఇయర్ చదివితేనే ఎగ్జామ్స్ సరిగ్గా రాయగలుగుతావు, అది మనకి కూడా అప్లికేబుల్. హోల్ లైఫ్ నాకు ఇష్టం వచ్చింది చేస్తాను, చివరిలో ఎప్పుడైతే నా చెవులు పని చేయదు, నా కళ్ళు కనిపించదు, మాట్లాడడానికి పళ్ళు లోపల లేదు, అన్ని ఆర్టిఫిషియల్ వచ్చేసాయి, నడవలేను, అప్పుడు వెళ్తాను టెంపుల్ కంటే అప్పుడు పనికిరాదు. అప్పుడు మీ టెంపుల్లో ఉన్నా కూడా జీ తెలుగు జీ న్యూజే గుర్తొస్తాయి, టెంపుల్లో వచ్చినా కూడా అయ్యో నేను మార్నింగ్ ఈనాడు చదవలేదు అదే ఉంటాయి మార్నింగ్. మేము చూస్తున్నాం కదా చాలామందికి తీర్థయాత్ర తీసుకువెళ్తే ఒకటే అంటారు, న్యూస్ పేపర్ కావాలి, న్యూస్ పేపర్ కావాలి, టీ కావాలి, కాఫీ కావాలి, ఇక్కడ సాంబార్ లేదు, ఇడ్లీ లేదు. ఆసక్తి మెల్లమెల్లగా వదిలేయాలి. ఒక అతను 70 ఇయర్స్ అయిపోయింది, 70 ఇయర్స్ దాటాడు, 70 ఇయర్స్ దాటినా కూడా తనకి ఆసక్తి అనేది పోలేదు. సో తన పిల్లలు ఏం చేశారంటే ఒక సాధుతో పంపించేశారు, చక్కగా తీర్థయాత్ర వెళ్ళండి, మెల్లమెల్లగా మీకు ఈ బిజినెస్ వాతావరణం నుంచి మీరు బయటపడండి, ఎల్లప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు. మొత్తం మీద ఈ సాధు తీసుకొని వెళ్ళారు ఆ 70 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్కి, మొత్తం అంతా తిరుగుతున్నారు. బృందావన్ వెళ్ళారు, తనకి ఏం నచ్చలేదు బృందావన్లో, ఇదేంటి అంత మట్టి మట్టి ఉంది, ఆవులు ఇటు అటు వెళ్ళిపోతున్నారు, నాకు నచ్చలేదు. ద్వారకా తీసుకువెళ్ళారు, ఆ బాగానే ఉంది కానీ సాంబార్ లేదు ఇడ్లీ లేదు. సరే జగన్నాథ్పురి తీసుకువెళ్ళారు, ఇదిలా అస్సలు బాగాలేదు నాకు, ఒరియా స్టైల్ ప్రసాదం నాకు ఇష్టం లేదు అంటాడు. మొత్తం ఈ సాధు అలసిపోతాడు, అయ్యో ఇతనికి భక్తి అనేది నేను ఎలా పెన్ అస్సలు దీనిలో భక్తి అనేది ఎప్పటికీ రాదు అని. అయితే మొత్తం మీద వారణాసి తీసుకువెళ్తారు. సో వారణాసిలో హరిశ్చంద్ర ఘాట్ ఉంది, ఆ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఏం చేస్తారంటే అక్కడ బాడీస్ని కాల్చుతారనమాట. అంటే పురాణాల ప్రకారము అక్కడ బాడీస్ని కాలుస్తే డైరెక్ట్గా మోక్షం అవుతుందని. సో ప్రతి ఒక్కరు అక్కడే వచ్చి బాడీని కాలుస్తారనమాట. ఎప్పుడైతే వారణాసి హరిశ్చంద్ర ఘాట్ తీసుకుని వెళ్ళిపోతే ఇతను ఏడవడం మొదలు పెడతాడనమాట, శ్మశాన వైరాగ్యం ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ సాధు అడుగుతాడనమాట, ఏంటి మీరు అంతలాగే ఏడుస్తున్నారు, ఏంటి మీ రియలైజేషన్ అని. అప్పుడు తిని అంటాడనమాట, నాకు చాలా బాధకరంగా ఉంది, జీవితం అంతా బట్టలు బిజినెస్ చేసుకున్నాను, కర్ర బిజినెస్ చేస్తే ఎంత బాగుండేది, నాకు అసలు తెలియే తెలియదు కర్రకి అంత డిమాండ్ ఉందని. ఎందుకంటే పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవాలి, కర్ర ప్రతి ఒక్కరికి అవసరమే, నాకు తెలిసి ఉంటే నేను కర్ర బిజినెస్ చేస్తాను కదా, నా జీవితం వృధా అయిపోయింది. అప్పుడు తను నమస్కారం పెట్టుకున్నారు, బాబోయ్ నేను మీకు భక్తి ఎప్పటికీ మీకు భక్తి నేర్పించలేనండి, మీ ఇంటికి వెళ్ళిపోండి. అది మన సిచ్యువేషన్. స్టార్టింగ్ నుంచి మనం ఏం చేస్తాము చివరి వరకు మనం మన మనస్తత్వం అలానే ఉంటుంది, అది వెంటనే మారదు. అందుగురించి స్లోలీ స్లోలీ ప్రాక్టీస్ చేసేయాలి, స్లోలీ స్లోలీ అనాసక్త భావంగా మీ డ్యూటీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయమంటారు? 4-5 అవర్స్ డ్యూటీస్ మానేసి టెంపుల్కి వచ్చేయమంటారు? మీరు ఏం చేస్తున్నారు చేసుకోండి. అనాసక్త, ఇది నా డ్యూటీ అంతే. కానీ లోపల భగవంతుడికి ఎల్లప్పుడూ స్మరణించడం. అసలు మనకి ఎంత మంచి అవకాశం ఉంది, మంచి టెక్నాలజీ, సెల్ ఫోన్స్ ఉన్నాయి, దాంట్లో భగవంతుడు పాటలు పెట్టుకోవచ్చు, భగవంతుడు నామం వినొచ్చు, చిత్రపటాలు పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు నెట్ ద్వారా మీరు ఎంతోమంది డివోటీస్తో కనెక్ట్ అవ్వచ్చు. పురాతన కాలంలో అయితే ఒక భక్తుడు దర్శనం అవ్వాలంటే అలా ఎదురు చూస్తూ ఉండాలి. ఎన్నో సంవత్సరాలకి మీరు పుణ్యం చేస్తే ఒక భక్తుడు వస్తాడు మీ ఇంటికి, ఏదో మంచివి రెండు మాటలు చెప్తారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మీకు ఎంత ఆపర్చునిటీ ఉంది. ఎందుకు ఈ ఆపర్చునిటీ మనం పోగొట్టుకోవాలి? చక్కగా భగవద్భక్తి చేసుకోవాలి. సో ఇక్కడ ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఒక దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇదే. భగవంతుణ్ణి ప్రార్థించాలి, వైష్ణవాల్ని సేవాన్ని అందించాలి, ఆసక్తి అనేది మనం తగ్గించాలి. ఈ ప్రపంచంలో మన నిజమైన ఫ్రెండు, నిజమైన వెల్ విషరు ఎవరు కాదు, భగవంతుడు ఒక్కరే మాత్రము. ఈ ప్రపంచంలో ఎవరి కోసం మనం ఎంత చేసినా, ఎంత కష్టపడినా వాళ్ళకి గ్రాటిట్యూడ్ అనేది, కృతజ్ఞత అనేది ఉండదు. భగవంతుడి కోసం మనం ఎంతో కొంత చేసినా, నేను మీకు చెప్పాను, జస్ట్ ఒక పువ్వు ఇచ్చినా గజేంద్రుడికి ముక్తిని ఇచ్చారు. భగవంతుడే మన నిజమైన సింపతైజర్, మన నిజమైన ఫ్రెండ్. కొన్నాళ్ళ తర్వాత ఏ అలోపతి పనికిరాదు, ఏ హోమియోపతి పనికిరాదు, ఎవరి సింపతి పనికిరాదు, ఓన్లీ తిరుపతి, ఓన్లీ తిరుపతి బాలాజీ, ఇంకా ఏ పతి మనకి పనికిరాదు. ఓన్లీ భగవంతుడు తప్ప మనకి ఎవరు హెల్ప్ చేయలేరు, ఎవరు మనకి సాయం చేయలేరు. సో మనకి చక్కని ఇప్పుడు అవకాశం ఉంది. ఇక్కడ మన టెంపుల్ కడుతున్నాము, March 5th మొదలు పెట్టాము. చాలామంది లైఫ్ మెంబర్స్ ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఒక టీమ్ లాగా ఫామ్ చేసేసి వీలైన వరకు అందరూ కాంట్రిబ్యూట్ చేయండి. 2018 కల్లా మనం ఈ ప్రాజెక్ట్, February 2018 కల్లా మనం కంప్లీట్ చేసేయాలి. February 2018 తర్వాత ఈ ప్రవచనాలు, ఈ ప్రోగ్రాంలు అక్కడ అవ్వాలి, ఆ టెంపుల్లో అవ్వాలని. మీరు ధన సహాయం చేయలేకపోయినా కనీసము భగవంతుడికి మీరు ప్రార్థించండి, ఆ సహాయమైనా చేయండి. ఎవరైతే అవకాశం ఉంది ధన సహాయం చేయగలుగుతారో ధన సహాయం చేయండి. ఎవరైతే లేదు, మాకు అవకాశం లేదంటే కనీసం ప్రార్థించండి. రోజు ఒక సంకల్పం చేసుకోండి, రోజు కనీసం ఒక 108 సార్లు హరే కృష్ణ మహామంత్ర జపం చేసి. ఎందుకంటే భగవంతుడు కావాలంటే ఆయన ఏదైనా చేసేయగలుగుతారు, అది ఆయన కోసం ఈజీ. ఆయన చూస్తారు మనం ఒక మనం ఎంత కష్టపడుతున్నారు, మనం ఎంత సిన్సియర్గా ఉన్నాము. సో అందరు కలిసి ప్రార్థిస్తాము. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ టెంపుల్ గురించి చెప్పండి, అండ్ హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు ఇక్కడే ఆపుదాము.